அவித்யானாமந்தஸ்திமிரமிகிரத்வீபநகரே
ஜடானாம் சைதன்யஸ்தவகமகரந்தஸ்ருதிஜரீ தரித்ராணாம் சிந்தாமணிகுணநிகா ஜன்மஜலதோ நிமக்னானாம் தம்ஷ்ட்ராமுரதிபுவராஹஸ்ய பவதி. சுக்லாம்பரதரம் விஷ்ணும் சசிவர்ணம் சதுர்புஜம் பிரசன்னவதனம் த்யாயேத் சர்வவிக்னோபசாந்தயே. வந்தே குருபதத்வந்த்வம் அவாங்மானசகோச்சரம் ரத்தசுக்லப்ரபாமிஸ்ரம் அதர்க்யம் த்ரைபுரம் மகா. நாராயணம் நமஸ்கிருத்ய நரஞ்சைவ நரோத்தமம் தேவீம் சரஸ்வதீம் வ்யாசம் ததோ ஜயமுதீரயேத். நமசிவாப்யாம் நவயௌவனாப்யாம் பரஸ்பராஸ்லிஷ்ட வபுர்தராப்யாம் நகேந்திரகன்யாவுருஷகேதனாப்யாம் நமோ நமசங்கர பார்வதீப்யாம். யா குந்தேந்து துஷாரஹாரதவளா யா சுப்ரவஸ்த்ரான்விதா யா வீணாவரதண்டமண்டிதகரா யா ஸ்வேதபத்மாசனா யா ப்ரஹ்மாச்சுதசங்கரப்ரபுருதிபிர்தேவைஹ சதா பூஜிதா சா மாம் பாது சரஸ்வதீ பகவதி நிசேஷஜாட்யாபகா. సమస్త సన్మంగళాన్ని సంతు.
నన్ను వదిలేస్తారా, నాకు కూడా కృష్ణ దర్శనం కావాలి, మీతో వచ్చేస్తాను బాబు, నన్ను తీసుకుపండి అన్నట్టు. అంటే వాళ్ళు నవ్వారు, మీకు అమ్ముందినైనా మీ అమ్మను వంటి ఎంతో ప్రేమతో పెంచుతోంది చేస్తోంది, ఆమెను వదిలి నువ్వు రాకూడదు. కన్న తండ్రికి చెయ్యవలసిన సంస్కారములు చెయ్యకుండా ఎవడూ కూడా సన్యాసం పుచ్చుకోకూడదు. కుటుంబ బాధ్యత విడిచిపెట్టడానికి అర్హత లేదు, కాబట్టి సేవ చేసుకో, నీకు అవకాశం ఇస్తాడు పరమాత్మ. నేను సన్యాసం తీసుకోవాలని ఎవడైనా దృఢ సంకల్పం చేస్తే మొదట్లో పరీక్షిస్తాడు, తర్వాత ఇస్తాడు, వాడే ఇస్తాడు. కానీ నీకు ఆ దృఢ శిక్ష ఉండాలి. మేము గురువులు ఆశీర్వదిస్తున్నాం అని మంత్రమిచ్చి వెళ్ళిపోయారట. మా కథలు మాత్రం మర్చిపోకన్నారట. విన్న తర్వాత మళ్ళీ ఇంటికెళ్ళి దులుపుకోవడం కాదు, మళ్ళీ టీవీ సీరియల్ పెట్టుకోవడం కాదు, అయినా విను, ఇది జాగ్రత్త గుర్తుపెట్టుకో. వాళ్ళు ఆనందపడ్డారు, అతనికి ఆ మాట చెప్పారు, వెళ్ళిపోయారు. ఇంకా అక్కడి నుంచి వీడికి రోజు కృష్ణుడు తప్ప మరేం దిక్కులేదు. ఇలా గడుస్తున్నది. వీళ్ళమ్మ, మా అబ్బాయి పెద్దవాడు అయిపోతున్నాడు, వచ్చి తొందరగా మరీ పెద్దవాడు అవ్వకుండానే పెళ్లి చేసేద్దాం, ఓ మంచి కోడలు వస్తుంది, కోడలు వచ్చేటప్పుడు మేడలు తెస్తుంది, కనీసం మేడలు కాకపోతే రెండు గోడలైనా తెస్తుంది, నాకు ఏవైనా కట్నాలు తెస్తుంది, తర్వాత మనవలు పడతారు, వాళ్ళని జోజో అని ఎత్తుకోవచ్చు ఆడుకోవచ్చు అనుకుంది ఇవరి తల్లి. మా అబ్బాయికి సంబంధాలు చూడండి, సంబంధాలు చూడండి అంది. ఇలా సంబంధాల కోసం ఆవిడ అనుకుంటోంది, కానీ తనకున్న బంధం పోతుందనే విషయం తెలియదు. ఒకనాడు ఆవిడ ఆ తనని పోషిస్తున్న బ్రాహ్మణోత్తముడి ఇంటికి ఆవు పాలు పెతకడానికి తెల్లవారుజామును వెళ్ళిందిట. అమావాస్య రోజు కటిక చీకటి, అక్కడ గడ్డి వేటి దగ్గరికి వెళ్ళి గడ్డి తీసి ఆవుకి వేసి పాలు పెతుకుదామనుకున్న సమయానికి అక్కడ నల్ల తాచుపాము ఒకటి, పెద్ద తాచుపాము ఉంది, తెలియక తోక తొక్కింది. తోక తొక్కడంతో బుస్సు అని వైగిలేచిపోయింది ఆ పాము, టక్కన కాటేసేసింది ఆవిడ్ని. నీలాయత భోగ ఫణ వ్యాళ నల్ల విషమోగ్రవగ్నిజ్వాల మాలా వినిపాతితయ్రాలెన్నను గన్న తల్లి వసుమతి వేదన్. నల్లని విశాలమైన పడగ కలిగిన ఆ పాము బుస్సుమని కాటు వేయడంతో ఆవిడ శరీరం నల్లగా మారిపోయింది, దగ్ధమైపోయింది, పెద్ద కేకబెట్టి కింద పడి చచ్చిపోయింది. ఆ క్షణమే మరణించింది. అందరూ కూడా చచ్చిపోయేందిరా, పాపం తల్లి కూడా పోయింది, పాపం దురదృష్టవంతుడని బాధపడుతుంటే ఈయనొక్కడే ఆనందపడ్డాట. ఏమని, మేలు రాజిల్లే భవంబు పోయే. నాకు మేలు కలిగింది, ఎందుకంటే పరమాత్ముడు సంసార బంధం లేకుండా చేశాడు. తల్లి పోయిందని ఆనందం కాదు అక్కడ, సుమా భవబంధాలు లేవు, ఎప్పటికైనా పోవలసింది. ఆ తల్లి రుణం తీర్చుకున్నాను అనుకున్నాడు, దగ్ధం చేసేసాడు, మారు మాట్లాడకుండా వెళ్ళిపోయాడు, ఆయనకేం దుఃఖం లేదు పాపం. తక్షణమే శరీరాన్ని అన్ని బంధాల నుంచి విముక్తి చేసుకున్నాడు. టక్క టక్క దండం గమండలం ముచ్చుకున్నాడు. కృష్ణ వాసుదేవ అనుకుంటూ బయలుదేరాడు. ఎక్కడ ఎక్కడ నా దైవం, ఎక్కడ శ్రీకృష్ణుడు, ఎక్కడ పరమాత్ముడు అంటూ తెగ తిరగడం మొదలెట్టాడు. ఎక్కడ తిరిగితే మాత్రం దొరుకుతట్టండి ఆయన. అనేక అనేక భల్లూకాలు, సింహాలు, శరభాలు ఇటువంటి క్రూర మృగాలు తిరిగే అరణ్యాలలో వెదుళ్ల చెట్ల మధ్యలో అన్ని చోట్ల తిరిగి 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 విసిగి వేసారిపోయాడు ఆయన దైవం కోసం. ఆ లోపలున్న దైవం కనబడల. ఒకనాడు కళ్ళు తిరిగాయి, నీరసం వచ్చింది. ఎదురుగుండా ఒక అద్భుతమైన సెలయేరుంటే ఆ సెలయేట్లో స్నానం చేసి కడుపు నిండా మంచినీళ్లు తాగి ఆ పక్కనే ఉన్న వెదురుపు దగ్గర కూర్చుని భక్తితో ధ్యానం చేస్తూ ఉంటే హఠాత్తుగా అనేకానేకమైన దివ్య జ్యోతి స్వరూపాలతో కూడిన ఒక విగ్రహం హృదయంలో దర్శనమిచ్చింది. నీలమేఘఛాయ శరీరుడు అనేక వక్త్రాలతో అంటే నోళ్లతో, అనేక బాహువులతో, అనేక నేత్రాలతో, అనేక పాదాలతో, మకర కుండల కిరీటాదులతో ధారణ చేసి, చెవులకు కుండలాలు ధరించి, కంకణాలు ధరించి, కాళ్ళకి గజ్జలు ధరించి, నడుముకి వడ్డాణం ధరించి, పీతవస్త్రం పసుపు వస్త్రం ధరించి, దివ్యమంగళ విగ్రహంతో స్వామి శ్రీమన్నారాయణుడు శ్రీకృష్ణ భగవానుడు దర్శనమిచ్చాడు. ఆ రూపం చూశాడు, పులకించిపోయాడు. కళ్ళు మూసుకుంటే నా హృదయంలో కనపడిన రూపం ఎదురుగుండా ఉందేమో అని కళ్ళు తెరిచాడు. కళ్ళు తెరవగానే ఆ రూపం మాయమైపోయింది.
నారద మహర్షి దాసీపుత్రుడిగా ఉన్నాయన నదీ తీరంలో ధ్యానం వల్ల మనస్సులో పరమాత్మను చూశాడు. చూసిన వెంటనే తన హృదయస్థుడైన పరమాత్మని ప్రత్యక్షంగా చూడాలని కోరిక కలిగింది ఆయనకి. అదంత తేలిక. ఏ వ్యక్తికైనా ముందు పరమాత్ముడు మానసిక దర్శనమిస్తాడు. మానసిక దర్శనం అయ్యిన అంత మాత్రం చేతనే మళ్ళీ కంటికి కనిపిస్తాడని నమ్మకం లేదు. హృదయంలో సంవత్సరాల తరబడి ఆ పరమాత్మ దర్శనం చేసేవాడికి కూడా ప్రత్యక్ష దర్శనం లభించదట. సరాసరి రూపం కనిపించదు. కానీ భక్తుడికి కోరిక ఏముంటుంది అంటే ప్రత్యక్ష దర్శనం కావాలి. భగవంతుడు సర్వాంతర్యామి అని తెలుసు. భగవంతుడు కళ్ళు మూసుకుంటే హృదయంలో సాక్షాత్కరిస్తాడని తెలుసు. యోగాభ్యాసం ద్వారా షట్చక్రాలలో ఆయన అనుభూతిని పొందవచ్చని తెలుసు. అయినా భక్తుడికి ఆయన రూపం ముఖాముఖి చూడాలి. మహాత్ములైనటువంటి శిష్యులు తమ గురువు కాలం చేశాక ఈ గురువు మాకు ప్రత్యక్షంగా లేకపోయాడే అని ఏడ్చారు. శంకరాచార్య శిష్యులు అలాగే ఏడ్చారు. మంత్రాలయ రాఘవేంద్ర స్వామి శిష్యులు అలాగే దుఃఖించారు. ఇలా అందరూ కూడా ఎందుకు దుఃఖిస్తారు? జ్ఞానం లేక కాదు, గురువుతో వాళ్లకున్న అనుబంధం అటువంటిది. ఇటువంటి గురువుని ఈ కళ్ళతో చూడలేకపోతున్నామే అని. ఆయన ఉన్నాడు, ఆయన మంత్రం ఉన్నది, ఆయన సమస్తం ఉన్నప్పటికీ ప్రత్యక్ష దర్శనమే అనుభూతి పొందేటటువంటి శిష్యులకి కావాలి. ఇప్పుడు నారదుడు అందుకే కళ్ళు తెరిచాడు. తీరా చూస్తే ఎదురుగుండా ఏమీ కనిపించలేదు. తన మనస్సులో దర్శనమై ద్యోతకమైన ఆ శ్రీమన్నారాయణ దివ్య మంగళ విగ్రహం మాయమైపోయింది. ఇంకా తట్టుకోలేకపోయాడు. గొల్లును గోలబెట్టేశాడు. ఆయన అటు ఇటు దూకాడు. అయ్యో, అనవసరంగా కళ్ళు విప్పాను, ఆ పరమాత్మను చూడలేకపోతున్నానని నెత్తి నోరు మొత్తుకుని మరీ ఏడ్చాడు. ఎంత ఏడ్చినా మళ్ళీ ఆ రూపం రమ్మంటే రాదుగా. ఒకసారి ఇచ్చిన దర్శనం మళ్ళీ ఆయన తేరిగ్గేవాడు. కానీ నారదుడు నిజమైన భక్తుడు కనుక మనస్ఫూర్తిగా పరమాత్మని దర్శనం చేయాలని కోరాడు గనుక భగవంతుడు ఆయనకి ఒక మాట వినిపించాడు. ఆకాశవాణి వినపడుతుంది కానీ కనపడదు. ఏల కుమార సోషిలగా ఈ భవమందున నన్ను కానగా జాలవు కామ ముఖ్య రిపుషక్కము నిర్దళితంబు చేసి ఉన్మూలిత కర్ములైనముని ముఖ్యులుగాని కుయోగి కానగా జాలడు నీదు కోర్కి కొనసాగుటకై నిజమూర్తి చూపితిన్. ఎందుకు నాయన ఎంత దుఃఖిస్తావు? ఈ జన్మలో ఇక నువ్వు నన్ను చూడలేవు. ఎందుకనంటే ఈ జన్మ ఎక్కడా, దాసీపుత్ర జన్మ ఎక్కడా, ఒక మహాసాధన ఎక్కడా? ఎంతో కష్టపడితే తప్ప, తప్పించిపోతే తప్ప, నా వెంటబడితే తప్ప, యమనియమాది సాధనలతోటి ఇవన్నీ పెట్టుకుని నన్ను స్తోత్రం చేస్తే తప్ప లభించను. నేను వచ్చే జన్మలో నువ్వు పరమ పవిత్రమైన భాగవత శరీరం పొందుతావు. ఆనాడు నీకు మళ్ళీ శాశ్వతంగా నా దర్శనం చేసుకునే భాగ్యం కలుగుతుంది. మహాయోగులు తప్ప నన్ను సామాన్యుడు చూడలేడు. కామ క్రోధ లోభ మోహ మదమాత్సర్యాలు ఈ ఆరు శత్రువులు మనిషిని పట్టి కుదిపేస్తాయి. ఈ ఆరు శత్రువుల్ని జయించి కోరికల్ని నిర్మూలించిన మహామునులు తప్ప కుయోగి కానజగాదాలడు దుష్టుడైన యోగి తోడలేడు. మరి ఎందుకు కనిపించాను నీ హృదయంలో అని నీవు అడగవచ్చు. అసలు నేనున్నానని నా అనుభూతి నీ కలిగిస్తే నా వెంట పడతావు కనుక నీకు సాధనకి మార్గం చూపించడం కోసం నేను ఈ దివ్య రూపాన్ని చూపించాను అనగా ఆ క్షణమే సమస్తం విడిచిపెట్టాడు ఆయన. దివ్య మంత్రం జపించుకుంటూ ఒక రావి చెట్టు కింద గంగానదీ తీరంలో కూర్చున్నాడన్నారు. దీర్ఘకాలం క్షుత్పిపాసాదులన్నిటినీ రోగశోకాదుల్ని జయించి మంత్రం జపించాడు. ఇప్పుడు సౌనకాదులకు మళ్ళీ అనుమానం వచ్చింది. ఆయన ఏ మంత్రం జపించాడు? కం మంత్రం బాలక ప్రాప కుమారేణ చ ధీమత దత్తం వరం శ్రీహరేశ్చ తద్భవాన్ వక్తుమర్హతి. శ్రీమన్నారాయణమూర్తి తన దివ్యమంగళ విగ్రహం చూపించిన తర్వాత ఆయన ఏం చేసి ఉంటాడు, ఆ మంత్రం ఏమిటి, అది మేము కూడా తెలుసుకోవడానికి అర్హులమైతే చెప్పు, ఆ తర్వాత మేము దానిని విని ఆనందిస్తాం, ఆయన సాధన తెలుసుకుంటాం. అప్పుడు సోత మహర్షి చెప్పేట, కృష్ణేన దత్తో గోలేవకే కృపయా బ్రహ్మణే పుర. నీకు ఇదివరలో చెప్పా, శ్రీకృష్ణుడు స్వయంగా బ్రహ్మదేవుడికి గోలోకంలో చెప్పిన ఒక దివ్య మంత్రం అది. కృపాపూర్వకంగా దయతో ఇచ్చాడు ఆయన, దయ లేకపోతే ఇవ్వేవడు. బ్రహ్మ సనత్కుమారుడికి ఆమంత్రమే ఇచ్చాడు. సనత్కుమారుడు ఈ చాతుర్మాస్య దీక్షల్లో గోపబాలకుడిగా ఉన్న ఈ దాసీపుత్రుడిగా ఉన్న మన నారదుల వారికి ఉపదేశించారు. అన్ని జన్మలలో నారదుడిని ఉపయోగించారు ఆయన పేరు, ఆశ్చర్యం పేరు మాత్రం మారలేదు. ఆయన ఉపవరహణుడిని గంధర్వుడిగా ఉన్నప్పుడు తప్ప అంతకు పూర్వం నారదుడు, తరువాత కాలంలో దాసీపుత్రుడిగా ఉన్నప్పుడు నారదుడు, మళ్ళీ దాసీపుత్ర శరీరం విడిచాక కూడా నారదుడే. ఈ దాసీపుత్రుడు జపించిన మంత్రం ఏమిటది అంటే, ఓం శ్రీ నమో భగవతే రాసమండలేశ్వరాయ శ్రీకృష్ణాయ సహ. ఇది ఒక అద్భుత మంత్రం, ఇది కల్పవృక్ష స్వరూపం. ఓం శ్రీ నమో భగవతే రాసమండలేశ్వరాయ శ్రీకృష్ణాయ సహ. సాధారణంగా ఓంకారం ఉన్న తర్వాత శ్రీకారం ఎవరూ చెప్పరు, ఈ మంత్రానికి అలాంటిది కూడా ఉన్నది. ఆశ్చర్యకరంగా ఇది సామవేద ప్రకారముగా ఉపదేశించాడు సనత్కుమారుడు. సామవేదంలో ఏ విధానంగా దీనికి ధ్యానం చేయమన్నారో ఆ విధానంగా ఉపదేశించాడు. అలా ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు కోటాను కోట్ల సూర్యుల ప్రకాశంతో ఆ భగవంతుడు దర్శనమిస్తాట. అసలు ఆ పరమాత్ముడే అనిర్వచనీయుడు, ఆయన్ని ఎవరూ ఎలాగా వర్ణించలేరు. ఎన్ని ఉపదేశాలు చేసినా, ఎన్ని వేదాలలో వర్ణించినా, ఎంత పాండిత్యమున్నా ఆయన ఇలాగే ఉంటాడు అని చెప్పగలిగేవాడు ఎవడూ లేడు. ఒక వస్తువుని ఇలా ఉంటుంది అని నిర్వచించగలం, కానీ పరమాత్ముడిని నిర్వచించలేం. అందుకే అనిర్వచనీయుడు ఆయనని ఎవడు, నో వన్ కెన్ డిఫైన్ హిమ్. చిన్మయ తేజోమండల స్వరూపుడు అన్నారు ఆయనని. తర్వాత ప్రకాశ స్వరూపుడు, కాంతి స్వరూపుడు ఆయన. ఇంకా యోగులు, సిద్ధులు, దేవతలు అందరూ నిరంతరం ఆయననే ధ్యానం చేస్తారు, ఆ రూపాన్ని సాక్షాత్కరిస్తారు. వైష్ణవులు ఈ రూపాన్ని ఒక పెద్ద కాంతిపుంజంగా భావించి మనస్సులలో నిలబెట్టుకుంటారు. ఆ దివ్యరూపం శాశ్వతమైనది, ఆ దివ్యరూపం నిత్యానందకరం. నీలమేఘఛాయ శరీరుడు ఆయన, విశాలమైన నేత్రాలు కలిగిన వాడు ఆయన, చెవులకి కుండలాలు ధరిస్తాడు ఆయన, అనేక కిరీటాలతో వాటితో దర్శనమిస్తాడు. స్వచ్ఛమైన ముత్యాల్లాంటి దంతాలతో మెరిసిపోయే రూపం అది. కోటాను కోట్ల మన్మధుల కంటే మించిన లావణ్యం ఆయనది. ఆయనది శ్రీ విగ్రహం, చంద్రుల శీతలత్వం కనపడుతుంది, కోటాను కోట్ల చంద్రులలో ఉండే చల్లదనం కనపడుతుంది అందులో. మూడు రకాల వంకరలు, త్రిభంగిమ అంటారు, ఆ భంగిమలో ఉంటాడు ఆయన. రెండు చేతులతో పీతాంబరధారి అయి దర్శనమిస్తాడు. ఆయన శ్రీ రాధావల్లభుడు, రాసేశ్వరుడు, సర్వలోక జగన్నాయకుడు, శ్రీ జగన్నాథుడు, పరంధాముడు అన్నారు ఆయనని. అటువంటి ఆ మహారూపాన్ని ఈ నారదుడు చాలాకాలం జపించాడు జపించాడు జపించాడు. చిట్ట చివరికి ఎవరికైనా మృత్యు తప్పదు గనక ఆ దాసీపుత్రుడికి హఠాత్తుగా మెరుపు మెరిసినట్టుగా శరీరానికి ఎదురుగుండా మృత్యుదేవత సాక్షాత్కరించింది. ఆ మృత్యుదేవతను అంగీకరించాడు ఆయన, శరీరం విడిచిపెట్టేశాడు, శ్రీకృష్ణునే స్మరించాడు. అంత్యకాలంలో ఎవరిని స్మరిస్తామో ఆలోకానికే వెడతాం. ఆయన శ్రీకృష్ణ శ్రీకృష్ణ అన్నాడు, శ్రీకృష్ణుడి దగ్గరికి వెళ్ళిపోయాడు. ఆయన ప్రాణవాయువు ప్రళయకాలంలో బ్రహ్మగారి ఉచ్ఛ్వాసం ద్వారా లోపలికి వెళ్ళిపోయిందిట. ఆయన గాలి తీసుకుంటుంటే బ్రహ్మగాలితోటి లోపలికి వెళ్ళిపోయిందిట, బ్రహ్మగారి హృదయంలోకి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత బ్రహ్మ ప్రళయకాలంలో ఆ విష్ణుమూర్తి తామర పువ్వు బొడ్డులో నుంచి వచ్చిన తామర పువ్వు ఉంటుందే, అందులో తామర పువ్వు ముడుచుకుపోయి ఆయన కూడా అందులోనే నిక్షిప్తమైపోయాట. ఆ తామర పువ్వు విష్ణువు యొక్క నాభిలోకి వెళ్ళిపోయింది. తర్వాత శ్రీమన్నారాయణుడు నిద్రకు ఉపక్రమించాడు. నిద్ర ఉపక్రమించిన తర్వాత శ్రీకృష్ణ శరీరంలో ఆయన శరీరం కూడా కలిసిపోతుంది. శ్రీకృష్ణుడు ఆయన ఒకటే కనుక. ఆ తర్వాత మళ్ళీ సృష్టి ఆరంభకాలంలో కల్పాంతకాలంలో నిద్రపోయిన స్వామి మళ్ళీ సృష్టి వచ్చినప్పుడు బయటకు వచ్చాడు. అప్పుడు బ్రహ్మాదులు పుట్టడం, బ్రహ్మగారి యొక్క సంకల్పంతో నారద మహర్షి మళ్ళీ దివ్య శరీరంతో వచ్చాడు. తులసీమాలను ధరిస్తాడు, ఎప్పుడూ వనమాల మెడలో వేసుకుంటాడు, చేతిలో వీణ తనంత తానే పుట్టుకొచ్చింది, శృతి తనంత తానే అది పలుకుతూ ఉంటుందిట, మధురంగా గానం చేసేటటువంటి కంఠం ఆయనకు వచ్చింది, నిరంతర హరిస్మరణ చేసుకుంటూ నారాయణ నామస్మరణమే తన సమస్తం అనుకున్నాడు ఆయన. ఆ విధంగా జన్మించాడు. జన్మ మృత్యు జరా వ్యాధులు స్పృశించకుండా ఉండిపోయాడు ఆయన. అదే కాదు, ఈ కృష్ణుడి గురించిన ఆ కథ ఉన్నదే ఆ మహానుభావుడి చరిత్ర. అది అత్యంత భక్తి శ్రద్ధలతో ఏ విధమైన గందరగోళం లేకుండా విన్నటువంటి వాడికి కూడా ఇందులో ఫలశ్రుతి చెప్పారు. వాళ్ళని జన్మ మృత్యు జరా వ్యాధులు స్పృశించలేని స్థితి వస్తుంది. అంటే వాడికి కూడా ఉత్తమ లోకాలు కలుగుతాయి, సద్గతులు కలుగుతాయి. ఇంకా సౌనకాది మహర్షులారా, ఇది నారదుని యొక్క దివ్య వృత్తాంతం. నారద కథ అయిన తర్వాత బ్రహ్మగారు మళ్ళీ సృష్టి కార్యక్రమం కొనసాగించాడు. మరీచి మొదలైనటువంటి ఋషులు పుట్టారని ఇదివరలో కూడా చెప్పాం. ఎవరెవరు ఎక్కడి నుంచి పుట్టారో ఈయన చెప్పుకొచ్చాడు. కంఠ ప్రదేశం నుంచి మరీచి పుట్టాడు. అదిగో ఆ తర్వాత మన నారదుడు పుట్టాడు. తదనంతరం బ్రహ్మ దక్షిణ భాగం నుంచి దక్షుడు పుట్టాడు. హృదయం నుంచి ప్రచేతసుడు పుట్టాడు. వేదాలలో నీడ అనేదాన్ని సంస్కృతంలో కర్దమము అంటాం. ఆ రకంగా కర్దముడు అనేటటువంటి వాడు ఆయన నీడ నుంచి, బ్రహ్మ నీడ నుంచి పుట్టాడు. కర్దమ ప్రజాపతి అన్నారు, చాలా గొప్పవాడు ఆయన. ఇంకా మరీచి అనే పేరు పెట్టారే కశ్యప ప్రజాపతి తండ్రికి. ఆ దానికి కూడా కారణం చెప్పారట. ఈ మరీచి శబ్దానికి తేజస్సు అని అర్థం, చాలా కాంతితో పుట్టాడు, అందుకే ఆయనకి మరీచి అన్నారు. తర్వాత ఆయన చాలా యజ్ఞాలు చేశాడు. క్రతువు అని పేరు కలిగినటువంటి పుత్రుడు బ్రహ్మకి యజ్ఞ సమయంలో పుట్టాడు. తర్వాత బ్రహ్మగారి ముఖం నుంచి పుట్టాడు అంగిరస మహర్షి, ఆయన కొడుకే బృహస్పతి. తర్వాత మంచి తేజస్శాలి ఒక ఆయన ఉన్నాడు, బ్రహ్మ తేజస్సు నుంచి పుట్టాడు. తేజస్సుని సంస్కృతంలో భృగువు అంటాం, అందుకే ఆయనకి భృగు మహర్షి అని పేరు వచ్చింది. ఆ తర్వాత ఎర్రని కాంతితోటి బ్రహ్మకాంతి నుంచి ఒక ఆయన పుట్టాడు, ఆయనకు అరుణ మహర్షి అని పేరు వచ్చింది. బ్రహ్మగారు యోగాభ్యాసం చేస్తున్నప్పుడు ఉచ్ఛ్వాస నిశ్వాసములు హంసస్వరూపం కదిలింది లోపల. ఆ హంసలలోంచి ఒక కుర్రాడు పుట్టాడు, హంసీ అని పేరు కలిగిన ఋషి ఆయనే. మనం మహన్యాసంలో కూడా అతన్ని తలుచుకుంటూ ఉంటాం, హంస హంసాయ విద్మహే పరమ హంసాయ ధీమహి తన్నో హంస ప్రచోదయాత్తని. ఉచ్ఛ్వాస నిశ్వాసాలను అదుపులో పెట్టి యోగాభ్యాసం చేసే ప్రక్రియది హంస జపం అంటారు దానిని. అందునుంచి పుట్టినవాడు కాబట్టి ఆయన హంస అని పేరు తెచ్చుకున్నాడు. తర్వాత బ్రహ్మగారికి అత్యంత ప్రీతిపాత్రుడు, ఎప్పుడూ బ్రహ్మ వశంలో ఉంటట, బ్రహ్మ ఏం చెబితే చేస్తట, ఆయనే వశిష్ఠుడు అన్నారు. ఎప్పుడు వశిష్ట శబ్దానికి అంతకంటే బ్రహ్మకి వశీభూతుడై బ్రహ్మగారు ఏం చెబితే అది వినేవాడై ప్రీతిపాత్రుడైన వాడు లేడట, అందుకే వశిష్ఠుడు అన్నారు. ఎప్పుడైనా తండ్రికి పిల్లలు అలాగే ఉండాలి, వశీభూతులై ఉండాలి, ఏం చెబితే చెయ్యాలి. ఆ తర్వాత మంచి స్ఫుటమైన రూపంతో ఒక ఆయన పుట్టాడు, అందుకే ఆయనకి పులహుడు అన్నారు. ఇలా పుట్టిన తర్వాత బ్రహ్మగారికి ఒక అద్భుత పుత్రుడు పుట్టుకొచ్చాడు కారణజన్ముడు. త్రి అంటే ప్రకృతి, ప్రకృతిలో మూడున్నాయి. త్రి అంటే త్రిగుణాలన్నమాట, సత్త రజస్తమో గుణాలు. ఈ మూడు గుణములను కలిపి ప్రకృతి స్వరూపాన్ని త్రి అంటారు. ఆ అంటే విష్ణువు, శ్రీ మహావిష్ణువే త్రిగుణాత్మకమైన ప్రకృతి స్వరూపుడయ్యాడు అనే అర్థంలో ఆయనకి అత్రి అని పేరు పెట్టారు. ఈ అత్రి మహర్షి తన భార్య అనసూయతో కలిసి సమస్త లోకాలకి ఎప్పటికప్పుడు కావలసిన భోజనాలు సమకూర్చే ఉత్తమోత్తముడు ఈయన. ఈయనే త్రిమూర్తుల్ని తన సంతానంగా పొందినవాడు. ఆయన భార్య అనసూయకు మహాపతివ్రతగా పేరు. తర్వాత బ్రహ్మగారి శిఖల నుంచి ఒక ఆయన పుట్టాడు, ఆయనకి పంచశిఖుడు అని పేరు పెట్టారు. ఆపై అంధకార రహితమైన ప్రదేశంలో చీకటి లేని ప్రదేశంలో కొడుకు పుట్టాడు, అపాంతరతముడు అన్నారు ఆయన. మంచి తపస్సు చేసి తపస్సుతో పూర్ణ సమర్థుడైన ఒక కొడుకు పుట్టాట తర్వాత ఆయనకి, ఆయనకి ఓఢుడు అని పేరు పెట్టారు. ఆ తర్వాత బ్రహ్మగారి మహాతేజస్సుతోటి ఒక ఆయన వెలిగిపోతూ పుట్టాడు. ఆయన తేజస్సు చూస్తే ఆవిడకి కళ్ళు కనపడేవు కదట, ఆయనకి రుచి అని పేరు పెట్టారు. ఆ తర్వాత బ్రహ్మగారికి క్రోధం కలిగింది ఒకప్పుడు, ఆ క్రోధం నుంచి పుట్టిన వాళ్ళే రుద్రులు అని పిలువబడ్డారు. వాళ్ళు 11 మంది ఉన్నారు. తర్వాత ఈ సృష్టి మొత్తానికి త్రిమూర్తుల్లో రజోగుణ ప్రధానుడైన బ్రహ్మ, సత్వగుణ ప్రధానుడైన విష్ణువు, తమోగుణ ప్రధానుడైన రుద్రుడు, ఈ ముగ్గురు సమస్త లోకాలని ఎప్పటికప్పుడు ఏం జరుగుతుందో పరిశీలిస్తూ కాపాడుతూ ఉంటారు. వాళ్ళు మహావేగంతో ఉంటారు, శాంతంతో ఉంటారు, శుద్ధ సత్వస్వరూపులై ఉంటారు. తర్వాత శ్రీకృష్ణుడు తన శరీరం నుంచి బ్రహ్మగారికి కొన్ని శక్తులు అందజేశాట. అదిగో వాళ్ళు నలుగురుగా పుట్టారు. బ్రహ్మగారు ఒకప్పుడు తపోధనంతో శ్రీకృష్ణుడి పాదపద్మాలు ఆశ్రయించి పూజ చేస్తూ ఉండగా ఆ మహానుభావుడికి ఆనందం కలిగిందిట. ఆ ఆనందంలోంచి వరసగా సనకుడు, సనందనుడు, సనత్కుమారుడు, సనత్సుజాతుడు, వాళ్ళు ఆనంద స్వరూపులు అన్నమాట. నిత్యం పరిపూర్ణత్వంతో ఉంటారు వాళ్ళు. వాళ్ళకి పేర్లు కూడా వాళ్ళ కర్మలను బట్టి, వాళ్ళు చేసే లక్షణాలను బట్టి వచ్చింది. ఈసారి నారద మహర్షి ఈ ప్రకృతి యొక్క వల్లో పడకుండా ఉండడం కోసం బ్రహ్మగారిని ప్రార్థించాడు. బ్రహ్మదేవా, సంసారం అంటే నాకు ఏనాడు కోరిక లేదు, గృహస్థాశ్రమం మీద లేదు, ఏ జన్మలో సుకృతమో మీరంతా కలిసి నాకు ఈ దివ్యమైన వీణ ఇచ్చారు, ఈ మహతి అనే వీణ వాయించుకుంటూ సమస్త లోకాలు తిరుగుతున్నాను, సమస్త లోకాలకి పాపం తొలగించే అవకాశం నాకు ఈ అన్నట. ఆయన ఎక్కడికి వెడితే అక్కడ హరిస్మరణ, హరికథ, తద్వారా మానవులకి దోషాలు తొలగిస్తాడు. అందుకే భాగవతంలో ఆయన గురించి ప్రత్యేకంగా చెప్పారు, వాయించు వీణనెప్పుడు మ్రోయించు ముకుంద గీతములు, జగములకు చేయించు చెవుల పండుగ, మాయించు నగాళి ఇట్టి మతి మరి కలడే. ఎప్పుడు చేతిలో ఉండే వీణ వాయిస్తాడు. ఆ వీణ వాయించేటప్పుడు పలికించేటటువంటి కథలు, గీతాలు అవి కూడా ముకుంద గీతములు, శ్రీకృష్ణుడి పాటలే పాడతాడు. జగత్తుకి చెవుల పండుగ చేస్తాడు. ఆయన ఉపన్యాసం చెప్పినా, ఆయన పాట పాడినా, ఆయన మాట్లాడినా సమస్త లోకాలకి బ్రహ్మానందం కలుగుతుంది, పండుగ అవుతుందిట. సమస్త పాపాలు ఆక్షణమే పటాపంచలు చేస్తాడు ఆయన. ఇటువంటి జ్ఞాని మరొకడు లేడు. అటువంటి వాడు బ్రహ్మదేవుణ్ణి సమస్త లోకాలని తరింపజేయడానికి తగిన మార్గం చూపించమంటే, నాయన మాట్లాడకుండా కైలాసానికి వెళ్ళు, శంకరుడు పండితుడు, లోకానందకరుడు ఆయన. శంకరుడే అసలు సంగీతం ఇచ్చినవాడు, సామగానం ఆయన సృష్టించింది, నాట్యం ఆయనది, వ్యాకరణం ఆ శివుడిచ్చిందే, అన్నీ ఆయన ఇచ్చాడు. ఆయన అనుగ్రహం ఉంటే ఇవన్నీ నువ్వు చేయగలవు, అక్కడికి పొమ్మన్నట. మాట్లాడకుండా ఆయన నమస్కారం చేసుకుని శివుణ్ణి ఆశ్రయించడానికి కైలాసానికి బయలుదేరాడు. ఎక్కడ దారి పొడుగుతా పవిత్రమైన వాతావరణం ఉన్నదట. అసలు పరమేశ్వరుడు అంటేనే, ఆ నామం వింటేనే శరీరం పులకిస్తుంది. శంకరుడు ఆయన మనశ్శాంతిని ప్రసాదించేటటువంటి వాడు. ఆయన శం అంటే సుఖము, శం కరోతి ఇది శంకరః అంటే సుఖమును కలిగించువాడు, అందుకని శంకరుడు అన్నారు. శివుడు అంటే మంగళస్వరూపుడు అని అర్థం. అక్కడికి వెళ్ళాట, అది మనోహర దివ్యధామం అన్నారు. ధ్రువలోకం దాటాక ధ్రువుడి నక్షత్రం కనబడుతుంది, అక్కడ నుంచి 100,000 యోజనాల దూరంలో ఉందన్నారు. అది ఊహకు అందదు ఆ దూరం. అక్కడ ఉంటాడు ఆయన. మరి భూలోకంలో హిమాలయ పర్వతాల్లో కైలాసం, ఇది భూలోకంలో కూడా మానవుల కోసం భౌతిక కైలాసం అనే పేరుతో ఇక్కడ దర్శనమిస్తాడు. కానీ ఇది కైలాసం అనుకోకూడదు. ఇక్కడ కూడా ఆయన అటువంటి కైలాస వాతావరణం సృష్టించాడు. ఇది భూలోక కైలాసం, అసలు కైలాసం ఎక్కడో ఉన్నది, శరీరంలో కూడా ఉన్నది ఒక కైలాసం. ఈ త్రిశూలధారి పరమేశ్వరుడు అక్కడుంటాడు. యోగబలంతో ఆ మహాలోకాన్ని నిర్మించాట. అదంతా దివ్య రత్నముల సారంతో ఉంటుంది, స్వయం ప్రకాశకం అది. దానికేం దీపాలక్కర్లా, కరెంటు పోతే ఈ స్విచ్ మార్చి ఆ స్విచ్ ఇవ్వాల్సిన అవసరం దానికి అవసరం లేదు. మహాత్ములు, పవిత్రమైన మనస్సు కలిగిన వాళ్ళే అక్కడికి వెళ్ళగలడు. అసలు సాధకులలో పవిత్రత లేకపోతే శివుడి దాకా ఎక్కడికి వెళ్ళగలరు వాడు మహం? మీరు చూడండి, కృత్రిమత్వం లేకుండా మనస్ఫూర్తిగా లోపల ఏమి కాలుష్యం లేకుండా భగవద్ధ్యానం చేసేవాడికి ఎప్పటికైనా తొందరగా సిద్ధి కలుగుతుంది. అందుకే ఆయన దగ్గరికి వెళ్ళాలంటే రవ్వంత మనస్సులో కుళ్ళున్నా కుతంత్రాలున్నా కుట్లలున్నా ఆయన తిరిగకుండా ఉండవుగా రానివాడు అక్కడికి. సాధకులు కొన్ని వేల జన్మలు ఎత్తుతారట అందుకే. ఎందుకని, ఎన్నో జన్మలు సాధన చెయ్యగా 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 మనఃకాలుష్యం తొలగుతుంది. మనోమలం తొలగకపోతే ఉపయోగం లేదు. ఒక మనిషి శరీరం అంతా మలం ఉన్నప్పుడు, చిన్నపిల్లలే మన కళ్ళెదురుకుండా మలం పూసుకున్నప్పుడు ఏం చేస్తాం మనం? వాడు స్నానం చేస్తే కానీ మంచకరిస్తామా? ఒరే స్నానం చెప్పారా, పర్లేదు వెళ్ళి మంచం మీద పడుకోరా అని ఏ తల్లి అంత ఇంత ప్రేమ ఉన్న తల్లి కూడా? ముందు వాడినైనా చేయమంటుంది, లేదా తానే దగ్గర ఉండి వాడి మలం ప్రక్షాళన చేసి వాడిని పవిత్రుని చేసి అప్పుడు ఇంట్లోకి వెళ్ళనిస్తుంది, వంటింట్లోకి వెళ్ళనిస్తుంది, లేదా స్కూల్కి పంపుతుంది. పరమాత్ముడు అటువంటి వాడు. అందువల్ల ఆయన దగ్గరికి వెళ్ళాలంటే ముందు మన మనస్సులలో ఉండే మలం తొలగాలి, దోషం పోవాలి. వాళ్ళు ఆ లోకాన్ని, కైలాసాన్ని చూస్తారు. అది లక్ష యోజనాల వైశాల్యంతో ఉంటుందిట. విశ్వకర్మ అక్కడ శివుణ్ణి ప్రార్థించడానికి, శివుడికి సేవ చేయడానికి, శివలోకంలో అలంకారం చేయడానికి ఉంటాట. కానీ చిత్రం ఏమిటో తెలిసిన, విశ్వకర్మ జీవితంలో ఒక్క కోరిక నెరవేరాల. ఏమిటది? కైలాసానికి వైకుంఠానికి అలంకారం చేయాలనే కోరిక. స్వర్గలోకం దాటి అతను వెళ్ళలేకపోయాట, చెప్పాడు అక్కడ. విశ్వకర్మ కూడా ఆ శివలోకం చూడలేకపోయాడు. పాపం తక్కిన లోకాలు బ్రహ్మలోకానికి కాస్త అలంకారం చేయగలిగాట. సరే, దేవలోకానికి ఎలాగ విశ్వకర్మే, శిల్పాలతో వాటితో అలంకారం చేసి ఉద్యానవనాల్ని వాటిని కాపాడాడు. ఒక కైలాసానికి మాత్రం, స్వామి నీ కైలాసంలో మంచి మంచి ఉద్యానవనాలు కడతాను, విగ్రహాలు చెక్కుతాను, మందిరాలు కడతాను అనుమతి ఇమ్మంటే అసలు అక్కడికి వెళ్ళే అవకాశం అలా. విశ్వకర్మ లాంటి దేవశిల్పికే కైలాసం చూసే యోగం రాకపోతే ఇంకా తక్కిన వాళ్ళకి ఎక్కడొస్తుంది అంత తేలిగ్గా? కానీ వస్తుంది మనశ్శుద్ధి ఉంటే. కేవలం శివ సేవకులు మాత్రమే ఈ సుస్పష్టంగా 25వ అధ్యాయంలో బ్రహ్మవివర్త పురాణంలో ఈ బ్రహ్మకండంలో చెప్పారు. మహాపవిత్రమైన మనస్సు లేకపోతే అక్కడికి వెళ్ళలేరు. పరమ శివభక్తులు అక్కడికి వెళ్ళగలుగుతారు. శివలోకం కోటానుకోట్ల సిద్ధులతో, శివ పార్షదులతో, పార్షదులు అంటే శివుడికి సేవ చేసి కాపలా కాసేవాళ్ళు అనమాట, వాళ్ళు కూడా జైవిజీలు అనే పిలువబడతారు. ఈ పోస్ట్ కదా, అది ఉద్యోగం పేరు జైవిజీలు అంటే. వాళ్ళందరితో నింపబడి ఉంటుంది. ఆ లోకంలో భైరవులు, మనకి ఇక్కడ కాశీలో ఒక్క భైరవుడు ఉన్నాడు, అటువంటి భైరవులు లక్షల మంది ఉన్నారట. క్షేత్రపాలకులు అక్కడ లక్షల మంది ఉన్నారు. అసంఖ్యాక నక్షత్రాలు ఆకాశంలో ఉన్నట్టే అక్కడ కామధేనువులు కొన్ని కోట్లు ఉన్నాయట. ఆకాశంలో నక్షత్రాలు ఎవడు లెక్కెట్టగలడు? చుక్కలు లెక్క పెట్టాలనుకుంటే వీడికి మిక్కిలి తలపోటు వస్తుంది తప్ప వీడి జీవితం సరిపోదు. అలాగే కామధేనువులు కూడా లెక్క లేకుండా కైలాసంలో ఉంటాయి. ఈ లోకం ప్రాకృత ఆకాశం, అది చిన్మయ ఆకాశం. ఇక్కడ మనకు పైన కనపడుతుంది ఒక ఆకాశం, దీన్ని ఏమంటామంటే ప్రాకృత ఆకాశం. మానవుడి కళ్ళకు కనపడే ప్రకృతి సంబంధమైన ఆకాశం, కానీ అది చిన్మయ ఆకాశం. అదే మన దహరాకాశం. అక్కడ భయం లేదు, మృత్యువు లేదు. నా మృత్యు తత్ర, అక్కడ మృత్యువు లేదట. వార్ధక్యం లేదు, రోగం లేదు, రొంపలు లేవు, దిక్కుమాల తలపోటు లేవు, వెన్నుపూసలు తప్పుకోవడాలు లేవు, దుఃఖాలకి స్థానం లేదు, ఏమీ లేదు అక్కడ. అంత నిత్యారోగ్యం, నిత్యానందం, మరొకటి సుఖం తప్పేం లేదు అక్కడ అన్నారు. దూరే సభా మండల మధ్యగం శివం దదర్శ శాంతం శివదం మనోహరం పద్మత్రినేత్రం విధు పంచవక్త్రకం గంగాధరం నిర్మల చంద్రశేఖరం. ఎక్కడో దూరం నుంచే చూచాడు నారద మహర్షి శివుణ్ణి. శ్రీకృష్ణానుగ్రహం వల్ల శివలోకానికి వెళ్ళగలిగాడు తప్ప లేకపోతే ఆయన వల్ల కూడా కాదు. అక్కడికి సభామండలం మధ్యలో ఉన్నాడు. ఆ శివుణ్ణి చూచాడు. ఆయన ఎలా ఉన్నాడో చెప్పారు. శాంతం, పరమశాంతంగా ఉన్నాడు ఆయన. శివదం, సుఖం, మంగళం ఇస్తాడు ఆయన. మనస్సుకి ఆనందం కలిగించే దివ్య మంగళ విగ్రహం అది. పద్మత్రినేత్రం, తామర పువ్వులాంటి కళ్ళు, మూడు కళ్ళు కూడా ఆయన. అసలు అందగాళ్లలో అందగాడేటండి ఆయన. విధు పంచవక్త్రకం, ఐదు ముఖాలు కలిగిన వాడు ఆయన. ఈ చంద్రుని పైన రేఖగా ధరించాడు. గంగాధరం, జటల్లో గంగ ఉన్నది. నిర్మల చంద్రశేఖరం, స్వచ్ఛమైన చంద్రుడి పైకి, అది కూడా మచ్చలేని చందమామ ఉన్నాడు. చంద్ర రేఖే ఉంటుంది కాబట్టి పూర్ణ చంద్రుడిలో మచ్చ కనబడుతుంది, కానీ రేఖలో ఏం మచ్చ ఉంటుంది? అంచేత నిర్మలమైన చంద్రుణ్ణి ధరించాడు. ప్రతప్త హేమా భజటాధరం విభుం దిగంబరం శుభ్రమనంతమక్షరం మందాకిని పుష్కర బీజమాలయ కృష్ణేతి నామైవ ముదా జపంతం సునీలకంఠం భుజగేంద్రమండితం యోగీంద్ర సిద్ధేంద్ర మునీంద్రవందితం సిద్ధేశ్వరం సిద్ధి విధాన కారణం మృత్యుంజయం కాలయమాంతకారకం. ఇంకా పరమాత్ముడు ఎలా ఉన్నాడు, స్వచ్ఛమై పుటం పెట్టబడిన బంగారంలా ప్రకాశిస్తున్నాయి ఆయన జడలు, బంగారపర్ణంలో ఉన్న జడలు అనమాట. అవి కూడా తప్త కాంచనము అంటే ఎర్రగా అయిపోతుంది, బంగారం బాగా కాలిస్తే ఒక రకమైన ఎరుపు వస్తుంది, అలా ఉన్నాయి జడలు. ఆయన సమస్త లోకేశ్వరుడు, దిగంబరుడు ఆయన, వస్త్రాలు లేనివాడు, సమస్త దిక్కులే ఆయనకి వస్త్రములు, శుభ్రమైన వాడు ఆయన, అనంతమైన రూపం ఆయనది, నాశనరహితుడు అక్షరుడు ఆయన. ఆకాశ గంగలోని పద్మాల బీజాలు ఉంటాయే, ఆ తామర కాయలతోటి ఓ మాల చేతితో తీసుకుని తామర కాడలు ఆ బీజాలు వాటితోటి మాల చేసుకుని ఆ మాలతో కృష్ణ కృష్ణ అని చెప్పిస్తున్నాడు. జపమాలగా తామర కాడలు వాడాడనమాట. నిరంతర శ్రీకృష్ణ నామ జప పరాయణుడు ఆయన, నీలమైన కంఠం కలిగిన వాడు ఆయన, సర్పాలు చక్కగా హారాలుగా అలంకారం చేసుకున్నాడు, యోగీంద్రులు సిద్ధేంద్రులు మునీంద్రులు నమస్కారం చేస్తున్నారు ఆయనకు, సిద్ధేశ్వరుడు ఆయన, మృత్యువుని ఎడంకలతో తన్ని మరీ జయించిన వాడు ఆయన. ప్రసన్న హాస్యాస్య మనోహరం పరం విశ్వాశ్రయాణాం శివదం వరప్రదం నదాసు సదాసుతోషం పవరోగవర్జితం భక్త ప్రియం భక్తజనైకవంధం. అట ఆశుతోషుడు అన్నారు ఆయన గురించి చెబితే, భగవంతుడు ఎప్పుడు తొందరగా దొరకడు, ఈయనొక్కడే అలా ప్రార్థించిన వెంటనే శివ అంటే తక్షణం సంతోషించి దగ్గరకు వస్తాట, అందుకే ఆశుతోషుడు అన్నారు ఆయన, తొందరగా ప్రసన్నమయ్యేవాడు అని. భవరోగవర్జితం, ఈ పుట్టడం అనే భయంకరమైన వ్యాధులు లేనివాడు ఆయన. భక్త ప్రియం, భక్తులకు చాలా ఇష్టుడు ఆయన. భక్త జనైక బంధుం, తన భక్తులకు తానొక్కడే బంధువు ఆయన. ఎవరైనా భక్తి శ్రద్ధలతో ప్రార్థిస్తే వాళ్ళ దగ్గరికి పరుగు పరుగును పెడతాడు. అటువంటి సోలధారిని పరమాత్ముడిని చూచాడు, పులకించిపోయాడు. నారద మహర్షి సమీపానికి వెళ్ళాడు, కాళ్ళ మీద పడిపోయాడు, తల వంచాడు, నమస్కారం చేశాడు. మూడు తంత్రులున్నాయిట ఆయన వీణకి, దాన్ని మోగిస్తూ శ్రీకృష్ణుడిని కలిపి గుణ సంకీర్తన చేశాడు. ఎంచేతంటే జ్ఞానులు ఎప్పుడూ శివుడికి కేశవుడికి భేదం పాటించకుండా చేస్తారు. ఆ ఇద్దరూ ఒకటేననే జ్ఞానం కలిగిన వాడికి ఎప్పటికీ కష్టం ఉండదు. ఆ ఇద్దరికీ భేదభావం పాటించేవాడు ఎన్ని యుగాలైనా మోక్షం పొందడు. అందుకే శ్రీకృష్ణ గుణనామ సంకీర్తనం చేశాడు ఆ మహాత్ముడు. శివుడు చూశాట, బ్రహ్మమానసపుత్రుడు, నిరంతరం భక్తి తప్ప మరొకటి ఎరగనివాడు. అటువంటి ఆ నారదుడిని చూచి గౌరవించి ఆశ్చర్యం ఏమిటంటే నమస్కారం చేసి ప్రార్థించిన నారదుడికి రత్నాల సింహాసనం చూపించి కూర్చోమన్నట్ట, ఆసనం ఇచ్చాట. కానీ సాక్షాత్తు జగద్గురువు శివుడు ఆసనం ఇస్తే అది గౌరవం, అందులో సందేహం లేదు. ఈయన మాత్రం కూర్చోలేదు. స్వామి, నీవు కృపాస్వరూపుడు గనక రత్నసింహాసనం ఇచ్చావు, అయితేనేం పరమాత్ముడి దగ్గర ఎక్కడ కూర్చోవాలో నాకు తెలుసు అని నిలబడ్డట్ట. అక్కడే పొరపాటున కూర్చోవాల, స్వామికి ఎదురుగుండా రెండు చేతులు కట్టుకుని అలాగే ఉన్నాడు. బతిమాలుగా బతికమాలుగా కింద కూర్చున్నట్టు వీళ్ళు పాదాల దగ్గర. పాదాల దగ్గర నా స్థానం తప్ప నువ్వు కుర్చీ ఇచ్చావు కదా, నేను కుర్చీ మీద నేను ఎత్తి మీద ఎక్కి కూర్చొని స్వామి అన్నాడు. అందుకే నారదుడు పరమజ్ఞాన్ అన్నారు. ప్రారంభంలో వినయంగా నిలబడే ఉన్నట్టు, ఎంతసేపటి కూర్చోడుగా కూర్చోడు ఆయన. ఆయన భక్తిభావంతో శివుడికి అనేక ప్రణామాలు అర్పించాడు. రెండు చేతులు ఇలా జోడించి నమస్కారం చేశాడు. దానినే ముకుళిత హస్తము అంటే తామర ఎలా అయితే మొగ్గలాగా ఎలా ముడుచుకుంటుందో అలాగే రెండు చేతులు ఒక ముకుళితము అంటే మొగ్గగా చేయబడిన అన్నమాట జోడించి నమస్కరించాడు. ఆ తర్వాత ఇదివరకు గంధర్వరాజుగా ఉన్నప్పుడు నేర్చుకున్నది, తన భార్య మాలావతి ఇచ్చినది, మళ్ళీ రెండోసారి ఆ శివస్తోత్రం కవచం ఎన్ని జన్మలెత్తినా మర్చిపోయాడు ఆయన. ఆ శివస్తోత్రం చేశాడు, చేసి శివుడి ఆజ్ఞ స్వీకరించి స్వామి పార్శ్వం మీద అప్పుడు చిట్ట చివరికి బతిమాలగా ఆయన ఇచ్చిన రత్న సింహాసనం అలంకరించాట. అప్పటి కాని కూర్చోలే, స్తోత్రాలు చేసి పర్వాలేదు ఆయన, ఎక్కువసేపు కింద కూర్చుంటే కాళ్ళు కొంచెం బెడుకుతాయి, ఇబ్బంది పెడతాయి, జ్ఞానం పొందడానికి వచ్చావు, నేను ఆజ్ఞాపించాను కాబట్టి కూర్చోమన్నాక ఆయన ఇచ్చిన ఆసనం, అది కూడా ఆయన కంటే తక్కువ స్థానంలో కూర్చున్నాడు. ఆ తర్వాత శివుణ్ణి నారదుడు వినయంగా అడిగాట, స్వామి ఏమి చేస్తే మానవులు తరిస్తారు? నా కోరిక ఒకటే, అసలు ఆయన ఎందుకు వచ్చాడు? సమస్త లోకాలని పవిత్రుల్ని చెయ్యాలి. సమస్త లోకాలలో ఉన్న మానవులకి ఏమి చెయ్యడం వల్ల, ఏ ఆచారంతో నడుచుకోవడం వల్ల మంచివాళ్ళు అవుతారో అవి బోధించాలి, జ్ఞానం బోధించాలి. వాళ్ళకి బోధించడం వంకతోటి నేను తరించాలి, దీనికి మార్గం చెప్పమన్నట్ట. ఇది నా మనోభీష్టం, ఇంతకంటే లేదు. లోకశ్రేయస్సు, చాలా ఆనందపడ్డాడు ఆయన. కుమారా, ముందు నీ మనస్సంకల్పానికి నేను మెచ్చుకుంటాను, అభీష్ట సిద్ధిరస్తు అన్నాడు ఆయన. ఎందుకంటే లోకశ్రేయస్సు కోసం ఆడొస్తాడు సాధారణంగా. నాకు ఆ కోరిక ఉంది, ఈ కోరిక ఉంది, ఈ ప్రపంచమంతా కొనాలనుంది, ఏలాలనుంది అంటాడే తప్ప, లోకము దీనివల్ల శ్రేయస్సు పొందాలి అని అనుకునేవాడు అరుదుగా ఉంటారు. నీవు అలాంటి వాడివి, నీకు దీవిస్తున్నాను. ముందుగా నీకు శ్రీకృష్ణ భక్తి ఉన్న కారణం చేత ఆశీర్వచనం ఇస్తున్నాను. మహాత్మ, నన్ను మెచ్చావు గనక అసలు లోకాన్ని పండితులైన విప్రులు బాగు చేయాలి. వాళ్ళు ధర్మం తప్పితే సమస్త లోకం నశిస్తుంది. ఎందుకంటే 10 మందికి బోధన చేయవలసిన వాళ్ళు. వీళ్ళు ఎలా నడుచుకోవాలో, ఆఖరికాచారాలు ఏమిటో అవి చెప్పు. వాళ్ళు ఎలా నడుచుకోవాలో వాళ్ళకి బోధించి తద్వారా తక్కిన ప్రజానీకం అందరినీ బాగుపడేందుకోసం నేను కృషి చేస్తానన్నట్ట. ఎందుకంటే సహజంగా ఇప్పుడు అప్పుడు కూడా ఎప్పుడైనా సరే లోకంలో తాను చేయవలసిన పని సక్రమంగా ఈ విప్రుడు చేయకపోతే వీడి వల్ల లోకం నశిస్తుంది. ఒక్క పాడైన బ్రాహ్మడి వల్ల 100,000 మంది పాడైపోతారు. అందువల్ల సరిమై సరైన మార్గంలో నడుచుకోని విప్రజాతి లోకానికి శ్రేయస్సు బదులుగా నష్టం కలగజేస్తుంది. అదృష్టితో అడిగాను నేను అన్నాడు. అప్పుడు చెప్పాడు ఆయన, నాయన అసలు ఎవరికైనా ఆచారం అనేది అవసరమే. ఆచారము వల్ల జనులకు అన్నాడు అంతేగాని ఫలానా వాడికనే చెప్పాలి. ఆచారం అందరికీ అవసరమే. అందులో కొంచెం చదువుకున్నవాడు కాబట్టి వీడికి మరింత అవసరం. సంస్కృత పాండిత్యం ఉన్న కారణం చేత ముందు తాను సంస్కరింపబడకుండా ఇతరులకు ఏం చెబుతాడు? ఇతరులకు ఒక పని చెప్పే ముందు నువ్వు ఇది చెయ్యాలి. తాను స్వీటు బాగా పీకదాకా తింటూ ఇతరులు మాత్రం స్వీటు తినద్దంటే ఎలా కుదురుతుంది మరి? అంచేత ముందు తాను ఆచరించి చెప్పాలి. దేనికైనా తాను కాలినడకన ఏ కేదారమో ఎక్కిన తర్వాత మీరు కూడా ఎక్కడని చెప్పాలి. నేను గుర్రం ఎక్కువస్తాను, మీరు మాత్రం నడిచిరండి అంటే ఎలా కుదురుతుంది? అంచేత ఎక్కడైనా ముందు తాను ఆచరించి తాను చేసి చూపించి ఇతరులకి చూపించాలి. అందువల్ల చెబుతున్నా విను, ప్రతిదినము బ్రాహ్మీ ముహూర్తంలో లేవడం ఉత్తమమైన ఆచారం. దీనివల్ల మానవుడికి ఆరోగ్యం బాగుంటుంది. లేచిన వెంటనే పవిత్రముగా మలమూత్ర విసర్జన చేసుకుని శరీరాన్ని ఉంచుకోవాలట. ఇవి లోపల ఉన్నంత వరకు శరీరంలో అనారోగ్యం ప్రబలుతుంది కనుక వ్యాయామం చెయ్యాలి ఎంతో కొంత. తర్వాత రాత్రి కట్టుకున్న బట్ట అటు సూర్యుడిని పొడిచిన వెళ్ళి కట్టకూడదు. చాలామంది చేసే పని ఇదే, స్నానం చేయక వెళ్ళి ఆ దిక్కుమాలను బట్ట కడతారు. ఒకప్పుడు ధర్మరాజు జూదంలో ఓడిపోయినప్పుడు, ఐశ్వర్యం పోయినప్పుడు, పాండవులు అందరూ కూడా అడవికి వెళ్ళేటప్పుడు లక్ష్మీదేవి ఏడ్చిందిట. ఎందుకని? ధర్మరాజును వదిలిపెట్టి నేను ఎలా వెళ్ళను? 14-12 ఏళ్ళు ఆయనకి అరణ్యవాసంలో, 1 ఏడు అజ్ఞాతవాసంలో దూరంగా ఎలా ఉండను? చాలా కష్టం ఇది. ఎందుకు వదలకూడదు ధర్మరాజుని? దురదృష్టవశాత్తు జూదంలో ఓడిపోయాడు. ఇది పరీక్ష. పరీక్ష వల్ల తాత్కాలికంగా కొంత దూరంగా ఉండవలసి వస్తుంది. అయినా ఆయన వదలలేనంది. ఎందుకు వదలలేదట? మొట్టమొదటి చెప్పింది, కట్టివిడి చిన్న గొడ్డ కట్టడా రాజు అని. ఒకసారి కట్టిన గొడ్డ విడిచిన తర్వాత మళ్ళీ కట్టట. కొంత దూరం వెళ్ళిన తర్వాత ఈ బనీ నిప్పి మళ్ళీ దిక్కుమాలను ఆ చెమట బనీనే వేసుకొని మళ్ళీ ఆ చొక్కా వేసుకొని రైల్లో ప్రయాణం చేసేటప్పుడు 6 రోజుల పాటు అదే దిక్కుమాల బట్ట కట్టకూడదు. అది శాస్త్రనియమం. అది సరే, అది ఇంకా కాస్త మార్గం వచ్చాం. ఏం చేద్దంటే స్వగృహే పూర్ణమాచారం మార్గంలో లేదు పొమ్మన్నారు కాబట్టి స్వగృహంలో ఉన్నప్పుడు పూర్తిగా ఆచారంతో ఉండాలి. పతి శూద్రవద ఆచరిస్తున్నారు. అంచేత ఇంటి దగ్గర ఉన్నప్పుడు కనీసం కట్టిన గొడ్డ మళ్ళీ కట్టకూడదు. డ్రాయర్లు కానీ, బనీళ్ళు కానీ, తువ్వాళ్ళు కానీ, ఇవి కానీ, ఆ బట్టలు కానీ మళ్ళీ ఉతకకుండా కట్టకూడదు. ఇది సుస్పష్టంగా ఆ వస్త్రం త్యజించాలి. శుద్ధ వస్త్రం ధరించు. అది ఖరీదైనదైనా ఇంకోటైనా కాదు, మనకి ఉతికి ఆరవేసిన పవిత్ర వస్త్రం అయి ఉండాలి. తర్వాత బ్రహ్మరంధ్రం మీద చక్కగా ధ్యానం చెయ్యాలి. అక్కడ అది సూక్ష్మమైన నిర్మలమైనటువంటి జగన్మాతృతత్వం అక్కడ ఉంది, సహస్రదళ పద్మం. అందుకే గురువుని ఎప్పుడూ సహస్రార కమలంలో ధ్యానం చేయమన్నారు. కళ్ళు మూసుకుని ఈ ధ్యానం చేసేటప్పుడు గురువుని ఇక్కడ భావించాలట. ఇది గురుస్థానం. గురువుని సహస్రార కమలం మీద, బ్రహ్మరంధ్రం మీద ధ్యానం చేసిన వాడు ఉత్తముడవుతాడు. రాబోయే కాలాల్లో పండితుడవుతాడు. ఈ జన్మలో కాకపోతే వచ్చే జన్మలో అయినా వాడికి విముక్తి లభించే అవకాశం వచ్చి తీరుతుంది. అందువల్లే ధ్యానం చేస్తున్నప్పుడు బ్రహ్మరంధ్రస్థితమైన సహస్రదళ కమలం మీద ఎలా ధ్యానం చేయాలి గురువునో చెప్పారు. గురువు ప్రసన్నంగా ఉన్నట్టు, కూర్చుని ఉన్నట్టు అక్కడ ఆయన పైగా చిరునవ్వు చేస్తున్నట్టు, మందహాసం చేస్తున్నట్టు, వ్యాఖ్యాన ముద్రలో ఆయన హస్తం ఉన్నట్టు, శిష్యుడి మీద ప్రేమ ఉన్నట్లు ఇలా భావించాలట. గురువుని ధ్యానం చేసేటప్పుడు కూడా, బాబు మా గురువు గారు నా సహస్రార కమల మీద ఉన్నారు అని ధ్యానం చేశాం, అప్పుడు వెళ్ళి ఆ గురువు రూపాన్ని ఇలా ఊహిస్తే ఆ రూపం అలాగే ప్రత్యక్షమవుతుంది. ఊహ ఏమి చేస్తామో అది ప్రత్యక్షం అవ్వాలి. ఆ ఊహ చేసేటప్పుడు మా గురువుగారు కోపిష్ఠాల్లో ఉన్నాడు, పళ్ళు బయటికి పెట్టాడు, కళ్ళు బయటికి పెట్టాడు అనుకోకూడదన్నారు. ప్రసన్నంగా ఉన్నాడు మొట్టమొదటిది, చిరునవ్వు నవ్వుతున్నాడు, వ్యాఖ్యానం చేస్తున్నట్టు ఉంటుంది ఆయన రూపం, మా శిష్యుల మీద ఆయనకి అపారమైన ప్రేమ, శిష్యులకు ఎప్పుడు బోధ చేయడానికే ఆయన ఆగ్రహిస్తాడు, ఒకవేళ ఆగ్రహిస్తే ముఖమంతా ప్రసన్నం. చెప్పారు ఇక్కడ వరుసగా, శాంతం శాంతాకారుడు ఆయన, నిత్య సంతుష్టం నిత్యం సంతోషంగా ఉంటాడు, పరబ్రహ్మస్వరూపిణం పరబ్రహ్మస్వరూపుడు ఆయన. ఇలాగే ఎప్పుడు అసలు గురువుని ఎప్పుడు ధ్యానం చేసినా ఇలాగే ఉండాలి. అందుకే పూజామందిరంలో గురువు పటం పెట్టుకునేటప్పుడు కూడా నవ్వుతున్న గురువుగారి పటం పెట్టుకోవాలన్నమాట, అని బిగుసుకుపోయిన గురువుగారి పటం పెట్టుకోవద్దన్నారు. ఆ తర్వాత నిర్మలం శ్వేతం సహస్రతల విభూషితం విస్తృతం, ఇది హృదయ పద్మం. ఈ హృదయ పద్మంలో ఇష్టదేవత, చాలా ఆశ్చర్యకరం ఇది అసలు ధ్యానం అంటే. ఇది సదాచారం, ఇది అసలు శాస్త్రసమ్మతం. గురుస్థానం సహస్రార కమలం, మరి మన ఇష్టదేవత ఉందిగా, గురువుగారు అమ్మవారి మంత్రం ఇచ్చాడో, కృష్ణుడి మంత్రమే ఇచ్చాడో, విష్ణు మంత్రమే ఇచ్చాడో, సూర్యారాధన ఇచ్చాడో, శివమంత్రమే ఇచ్చాడో, ఆ మంత్ర అధిష్టాన దేవతని మన హృదయంలో చేర్చాలి. అంటే హృదయస్థుడేమో దైవం, సహస్రదళ పద్మస్థుడేమో గురువు. గురుస్థానమే ఎక్కువ ఇచ్చారు చిత్రంగా, హృదయం కంటే పైభాగం ఇచ్చారు గురుస్థానం. తరువాత ఏ దేవతకి ఏ ధ్యానమో ఏ రూపము చెప్పబడ్డాయో అదే ధ్యానం చెయ్యాలి. లలితా సహస్రనామంలోని మంత్రాలు ఇస్తే అందులో సింధూరారుణ విగ్రహమే చెప్పాలి. బాలామంత్రం పుచ్చుకున్నటువంటి వాడు హిరింకారాసన గర్భితానల శిఖం ఆ ధ్యానమే చెయ్యాలి. ఈ విధంగా అందులో వాటిల్లో చెప్పబడిన ధ్యాన రూపాదులను ఆ హృదయంలోకి ధ్యానంలోపు తీసుకురావాలి. తరువాత ఎప్పుడైనా ఇలాంటి ధ్యానం చేసే ముందుగా మేము రేపటి నుంచి ఇలా చేద్దామనుకుంటున్నామని గురువు అనుజ్ఞ పొంది చెయ్యాలి. తర్వాత ముందు గురు ధ్యానం చేసి నమస్కారం చెయ్యాలి. ఈ కార్యక్రమాల్లోకి వెళ్లే ముందు గురువుని విధ్యుక్తంగా పూజించాలి. ఇష్టదేవత ధ్యానం తర్వాత చెయ్యాలి. అసలు గురువే ఇదంతా ప్రత్యేకంగా ఈ 120వ పేజీ నుంచి అన్నీ వచ్చే దాంట్లో సాధకుడికి గురువు ఎటువంటి వాడో చెప్పుకొచ్చారు. సాధకులకి చెప్పారు, రోడ్డు మీద తిరిగే వాళ్ళకి కాదు, మేము సాధన చెయ్యాలని కోరుకున్న వాళ్ళకి. గురువు సమల సకల దేవతా స్వరూపాలను దర్శింప చేయగలిగిన వాడు ఆయన. అందుకే ఆయనే అసలు దేవత. ఆయన తన ఇష్టదేవతా మంత్రాన్ని, పూజా విధానాన్ని, జపాన్ని చేస్తాడు. మనం జపం ఎలా చెయ్యాలి, పూజ ఎలా చెయ్యాలి ఎప్పటికప్పుడు తెలుసుకునే చేయటం మంచిది. ఒకసారి తెలుసుకున్నాక మళ్ళీ అన్నాడు కూడా, ఇంతే జపమాలు మీరు నిన్న ఇలా చెప్పారా ఇలా చెప్పారా అని ఒకసారి అడగకూడదు. చెప్పినప్పుడు ధారణ చేసి గుర్తుపెట్టుకోవాలి. తర్వాత గురువు అంటే ఏమిటి, అసలు ఇష్టదేవతను దర్శించాకే ప్రజలు వాడు చెప్పే మాటలకు విలువిస్తారట. అందుకే ఆ గురువు వెంట పెడతారట. వాడి దగ్గరికి వెడితే మనకు ఆనందం కలగడానికి గల కారణం ఇష్టదేవతా దర్శనం చేశాడు, చెయ్యకపోతే వాడికి సరస్వతీ ప్రసన్నం అంతలా ఉండదు పొమ్మన్నారు. కానీ ఇష్టదేవత మాత్రం ఈ గురువును చూడలేట ఆశ్చర్యకరం. కొంతకాలం పోయాక సాధకులు నిత్యం ఆ గురువుని చూడగలుగుతారు, కానీ ఇష్టదేవతని చూడలేరు. ఎందుకు చూడలేరంటే ఇష్టదేవతకి గురువు అంటే చాలా ఇష్టం. ఆ గురువుని సంపూర్ణంగా భక్తితో వీడు ఉపాసిస్తున్నాడని తెలిస్తే కానీ ఆ ఇష్టదేవత హృదయంలో కనపడదని చెప్పారు. ఎవరికైనా తాను ఉపాసన చేస్తున్న దేవుడు హృదయంలో ధ్యానం చేయగానే కనబడితే వాడికి గురుభక్తి ఉన్నట్టే పొమ్మన్నారు. నాకు గురుభక్తి ఉంది అని ఎవరన్నా నిరూపించుకోవాలంటే వాళ్ళకి వాళ్ళకే హృదయంలో తన ఇష్టదైవం కనపడతట. ఆ హృదయస్థుడైన జనార్దనుడు అమ్మవారు ఆ రూపం ప్రత్యక్షం అవ్వాలి. అందువల్ల గురువు ఇష్టదేవత కంటే గొప్పవాడు అన్నారు. ఇందులోదే ఈ శ్లోకం, గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురుస్సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. అందువల్ల ఏం చెప్పారు, ఈ 26వ అధ్యాయంలో గురువు సాక్షాత్తు బ్రహ్మస్వరూపుడు. ఎందుకని, శిష్యుల్ని ముందు సృష్టి చేశాడు, వాళ్ళని చేరదీశాడు, ఆ తరువాత మంత్రమిచ్చి వాళ్ళని పోషించాడు విష్ణువు, తర్వాత మంత్ర అధిష్టాన దేవతలో కలిపేస్తున్నాడు. కొంతకాలానికి తాను ఏ దేవతను ఉపాసిస్తున్నాడో సాధకుడు ఆ దేవతలో కలిసిపోతాట, ఆ దేవత లోకానికి ఎడతాట. లయం చేసేది మహేశ్వరుడు. ఈ గురువు కూడా తన ఇష్టదేవత స్వరూపంలో శిష్యుణ్ణి లయం చేస్తున్నాడు కనుక మహేశ్వరుడు. ఆయనే సాక్షాత్ పరబ్రహ్మ, ఆయన్నే ఆద్య ప్రకృతి హీ అంటున్నది ఇందులో. అంటే సాక్షాత్ ఆ జగన్మాత దుర్గాదేవి ఆయనే. చంద్రుడు ఆయన,
అగ్ని ఆయన. చంద్రుడని ఎందుకన్నారు? చంద్రుడు ఓషధీకారకుడు, ఓషధులు రోగాలు తొలగిస్తాయి. అందుకే ఈయన భవరోగములను మనం పుట్టిన దగ్గర నుంచి చచ్చేదాకా నిత్యం సంసారంలో అనేకమైన కష్టాలు పొందుతున్నాం, చికాకులు పొందుతున్నాం, మనకు వచ్చేటటువంటి అశాంతులన్నీ నీకవు, కోరికలన్నీ నీకవు, ఇవన్నీ రోగాలు. ఈ రోగాలన్నిటినీ తొలగిస్తాడు కాబట్టి భిషజే భవరోగిణాం, భవరోగములకు వైద్యుడు అన్నారు గురువు గారిని. అందువల్ల ఓషధీకారకుడైన చంద్రుడితో సమానుడు ఈ గురువు. తర్వాత అగ్ని సమస్త పాపాలని పటాపంచలు చేస్తుంది, దూదిని ఎలా కాల్చేస్తుందో అగ్ని, ఈయన కూడా పాప అనే పాపం అనేటటువంటి తోలములను తొలగిస్తాడు. దౌర్భాగ్య తోల వాతూల అని అమ్మవారి యొక్క సహస్రనామంలో ఒకటి ఉన్నది. దౌర్భాగ్యములు అంటే సంపదలు లేకపోవటం, కష్టాలు ఇవన్నీ అన్నమాట. భాగ్యం అంటే సంపద, దానికి వ్యతిరేకం దౌర్భాగ్యం. ఈ భాగ్యములు లేని దారిద్ర్యములు అనేటటువంటివి తోల, తోలము అంటే దూది, దానికి అమ్మవారు వాతూల, వాతూలం అంటే గాలి అన్నమాట. ఒక ఆయన పరుపు చేసుకుందామని ఇంటి బయట దూది ఎండ వేశాడు, ఆ దూది మీదకి పెద్ద గాలి రాగానే దూది అంతా ఏమైపోయింది, ఎగిరి కొట్టుకుపోయింది. అమ్మవారు దౌర్భాగ్యతోల వాతూల. గురువు గారట దౌర్భాగ్యం అనే ఆ దూదిని భస్మం చేసేస్తాడు, ఎగరగొట్టడం కాదు ఏకంగా. అందువల్ల ఆ అమ్మెంతో ఈ గురువు అంతే. ఇక సూర్యుడు కూడా ఆయన, సూర్యుడు వస్తేనే ఈ భూమి మీద రోగాలు ఉండవు చాలా వరకు, లేకపోతే బ్యాక్టీరియా పెరిగి సూక్ష్మక్రిములు. 4 రోజులు ఏకదాటిగా వర్షం పడితే సూర్యుడు కనపడకపోతే బాబో సూర్యదేవ ఎప్పుడు వస్తావురా అని ఎదురు చూస్తాం మనం. అన్నిటికీ మూలకారకుడు జ్ఞానప్రదాత ఆయన, ఆరోగ్యం భాస్కరాదిచ్చేత్తన్నారు, ఆరోగ్య స్వరూపుడు ఆయన. అటువంటి ఆరోగ్య స్వరూపుడైన సూర్యుడే సాక్షాత్ పరమాత్ముడు అంటే, ఆ గురువు అంటే. ఆయనే వాయుస్వరూపుడు ఆయన, వాయు ఉచ్ఛ్వాస నిశ్వాసముల ద్వారా శరీరాన్ని అంతఃకరణాన్ని శుద్ధి చేసి ప్రాణం నిలబెడుతోంది గురువు, అటువంటి ప్రాణస్వరూపుడు. ఆయన జలాధిదేవత వరుణుడు, ఆయనే తల్లి, ఆయనే తండ్రి, ఆయనే బంధువు, ఆయనే పరబ్రహ్మ, ఆయన పరమాత్మ. గురువు కంటే పూజ్యుడు మరొకడు లేడు, లేడు లేడు అన్నారు. అందుకే నా గురోరంజం విద్యతే, గురువు కంటే అన్యము నాకు లేదు అని ధ్యానం చేయమని శివుడు నారదునికి చెప్పాడు. ఇప్పుడు 14వ శ్లోకంలో ఏం చెప్పాడు, 26వ అధ్యాయంలో ఇంతవరకు 13 శ్లోకాల్లో గురుస్తుతి చెప్పి ఇప్పుడు 14వ అధ్యాయంలో అభీష్టదే వే రుష్టే చ సమర్థో రక్షణే గురు నసమర్థ గురౌ రుష్టే రక్షణే సర్వదేవత. ఈ 14వ శ్లోకం రాసుకోవలసిన గొప్ప శ్లోకం. ఒక వ్యక్తి గురువు ద్వారా ఉపాసన పొంది ఒక దేవతని పూజ చేస్తున్నట్ట, ఇంతలో వీడేదో చిన్న పొరపాటు చేశాడో ఏదో చేశాడో, ఇష్ట దేవతకు కోపం వచ్చింది. వెంటనే దేవత కోపగించి, ఎరా నువ్వు తప్పు చేసావు అని, సాధారణంగా ఎప్పుడు ఇష్టదేవత కోపించదు కానీ ఎప్పుడో అరుదుగా వస్తుంది. ఆ దేవత కోపించి నీ అంతు చూస్తానందిట. తక్షణం వాడు ఏం చేసేట, ఇష్టదేవత నా మీద కోపించిందనగానే గురువుని తలుచుకున్నట్ట. వెంటనే గురువు గారిని తలుచుకోగానే ఇష్టదేవత కోపం పోయిందిట. అందుకే ఏమన్నారు, అభీష్టదేవే రుష్టేచ, తాను ఉపాసించి తాను పూజించే దేవతకి కోపం వస్తే సమర్థో రక్షణే గురు, ఆ దేవత కోపం నుంచి గురువు కాపాడతాడు. గురువు గారు మాత్రమే దేవతల ఆగ్రహం నుంచి కాపాడగలడు, కానీ గురువు గారికే కోపం వస్తే రక్షణే సర్వదేవతాః న సమర్థాః, సమస్త దేవతలు కలిసినా వాణ్ణి మాత్రం రక్షించలేరు. అందుకే గురువుకి కోపం తెప్పించకూడదు. ఇష్ట దేవతకి కోపం వస్తే గురువు రక్షిస్తాడు, గురువు కోపగిస్తే ఎవడు రక్షించలేడు. అందుకే మళ్ళీ గురువే రక్షించాలి. మనం అలాంటిది కూడా చూసాం. ఇదిగో యాజ్ఞవల్క్యుడు తన గురువు వైశంపాయనుడికి కోపం తెప్పించాడు, కోపం తెప్పిస్తే విద్యలన్నీ కక్కేయమన్నాడు, కక్కేశాడు. ఆయన చివరికి దిక్కు లేక జన్మలెత్తి ఆ సూర్యుడిని ప్రార్థించి నానా కష్టాలు పెడితే మళ్ళీ వైశంపాయనుడి కాళ్ళకి దండం పెడితేనే నీకు విద్యలు ఇస్తానన్నాడు సూర్యుడు కూడా. చివరికి మళ్ళీ ఆయనకి దండం పెట్టాకే సూర్యుడు ఆయనకి విద్యలిచ్చాడు. కాబట్టి గురువు మళ్ళీ ప్రసన్నుడైతే తప్ప ఆ వ్యక్తిని ఇంకెవ్వడూ కాపాడలేడు. అందుకే పరశురాముడు మొదలైనటువంటి వాళ్ళు శివుడిని అంత ధ్యానం చేశారు. పరశురాముడు శివుడికి నిత్య శిష్యుడు అన్నమాట, శిష్యుడు శివుడికి చాలామంది ఉన్నారు, అందులో పరశురాముడు ఉత్తమ శిష్యుడు అన్నమాట. ఇంకంత భక్తుడు మరొకడు ఎవడు లేడు. శివధనుర్భంగం చేస్తే అందుకే రాముడి మీద కోపగించి వచ్చాడు ఆయన, నా గురువు గారు విలువ విరగొడతావా అని. అంతేగాని రాముడు కూడా ఆ గురువు గారే అని అర్థం చేసుకోలేక తర్వాత అర్థమయ్యింది, వేరే విషయం. మనకు అలాగే పురాణాలలో ఎంతోమంది గురించి చెప్పుకొచ్చారు. సాక్షాత్తు బలరాముడి దగ్గర భీముడు కొంతకాలం విద్య నేర్చుకున్నాడు, సరే దుర్యోధనుడు ఎక్కువ కాలం నేర్చుకున్నాడు. భీముణ్ణి తన దగ్గరికి పిలిచి ఒక రాడు, రుక్మిణీదేవి అన్నగారు రుక్మి అనేవాడు భారతంలో వస్తుంది కదా, ఏమయ్యా ఈ యాదవుల సహాయం నీకెందుకు, నేను నీకు సాయం చేస్తాను, ఈ కౌరవులను జయిస్తాను, ఈ దిక్కుమాల వాళ్ళు బలరాముడి వాళ్ళని గెంటై అన్నట్ట. అప్పుడు భీముడు గదెత్తి ఇంకో మాట మాట్లాడేవాడే బుర్ర బదలు కొడతాను, నా గురువు గురించి నా ఎదురుగుండా ఎంత ధైర్యంరా నీకు మాట్లాడడానికి అన్నాడు. అక్కడే చెప్పాడు ఆయన, సమర్థుడైన శిష్యుడు తన గురువు గురించి ఎవడైనా ఏదైనా చెబితే ముందు వాడిని లాగి గోపు మీద కొట్టి బుర్ర బదలు కొట్టి చంపేయమన్నారు. గురువు గురించి చెడ్డగా చెప్పే శిష్యులు ఇంకెవరన్నా వస్తే వాళ్ళని గెంటేయమన్నారు. తన గురువు గురించి ఒక చెడ్డ ఎవరన్నా మాట్లాడకూడదు, మాట్లాడితే వాడిని చంపాలి, లేదా వాడికి దూరంగా వెళ్ళాలి, వాడిని తరిమేయడానికి అసక్తుడైనప్పుడు తానే దూరంగా పోవాలట. గురునిందని కావాలని విన్నవాడికి మాత్రం కొన్ని కోట్ల జన్మలెత్తినా ఇక వాడికి మోక్షం రాదు. సాక్షాత్తు గురువే తనను తాను నిందించుకున్నా అప్పుడు వినకూడదట, గురుగారు మిమ్మల్ని మీరు నిందించుకోకుండా చెవులు మూసుకోవాలి పొమ్మన్నారు. అంత కఠోర నియమని చెప్పారు ఇందులో. ఈ 15వ శ్లోకంలో కూడా యస్య తుష్టో గురుహు శస్య జయస్తస్య పదే పదే, యస్య రుష్టో గురుస్తస్య సర్వనాశస్య సర్వదా. గురువు గారు శిష్యుడి మీద సంతోషం పొందితే, ఒక్కసారి గురువు ఎవరి మీద సంతోషం పొందుతాడో వాడికి అడుగడుగున విజయం కలుగుతుంది. అందుకే గురువుగారి సంతోషం పొందడం కోసం సాధన చెయ్యాలి చెయ్యాలి చెయ్యాలి. అలా సాధన చేస్తే గురువు సంతోషపడితే వాడికి సమస్త శుభాలు కలుగుతాయి. ఇక 2వ పాదంలో చెప్పారు, యస్య రుష్టో గురువు, ఎవడ మీదైనా గురువు కోపగించాడో తస్య నాశస్య సర్వదా, వాడికి సర్వనాశం ఎల్లవేళలా అన్నారు. అందుకే గురుదేవుడు కోపించకుండా చూసుకోవాలి. తనకి మంత్రోపదేశం చేసిన వాడు మాత్రమే గురువు, తనకి ఈ సమస్త పురాణ ఇతిహాసాలు ఇచ్చేవాడు మాత్రమే గురువు, పాఠాలు చెప్పేవాళ్ళు మాత్రం గురువు అనకూడదు. వ్యవహారంలో అంటాం అది వేరే విషయం, గురువుగారు పాఠం చెప్పండి అని. కానీ వాళ్ళు ఉపాధ్యాయులు, ఉపాధ్యాయ వృత్తి వేరు, ఈ అద్భుతం వేరు, గురువు వృత్తి వేరు, వ్యావహారికం వేరు, ఈ పారమార్థికం వేరు. పారమార్థిక కోణంలో గురువు అంటే మాత్రం మంత్రోపదేశం చేసి దైవం కేసి తీసుకువెళ్ళేవాడు, సాధకుల్ని నడిపేవాడు. అందువల్ల ఇంకా 16వ శ్లోకంలో కూడా శివుడు మళ్ళీ నారదుడికి చెప్పాడు, న సంపూజ్య గురుం దేవం యో మూఢః పూజయేద్ భ్రమాత్ బ్రహ్మహత్యా శతం పాపీ లభతే నాత్ర సంశయః. ఎవడైనా మూర్ఖుడు ఏవో భ్రమలో పడి గురువును పూజించక ఇష్టదేవతని పూజిస్తే వాడు 100ల కొలది బ్రహ్మహత్యా పాపాలు పొందుతాడు. ఇంకేం చెప్పలేదు, బ్రహ్మహత్యా శతం అన్నారు. వాడు పాపాత్ముట్ట, నాత్ర సంశయ, అక్కడ సందేహం లేదు. నేను అందుకే చాలామంది శిష్యులకు వివరించి చెప్పా, గురువుగారు దగ్గరలో ఉన్నప్పుడు ఈ ఆశ్వయుజ మాసం దసరా పూజలు అవి జరుగుతున్నప్పుడు ఆ గురుపీఠానికి దర్శనం చేయకుండా ఇంట్లో పీఠం పెట్టుకుంటే వాడి శ్రమంతా వృధా, వాడు అనారోగ్యం పాలవుతాడు, క్రమక్రమంగా కళ్ళు తిరుగుతాయి, నీరసం వస్తుంది, ఇవన్నీ వస్తాయి చెప్పారు ఇందులో మొహమాటం లేకుండా. గురుస్థానం గొప్పది, తన ఇంటిలో తాను పీఠం పెట్టి చేసే పూజ చేసినా చేయకపోయినా దోషం లేదు, కానీ గురుపీఠ దర్శనం చేయకపోయినా గురుస్తోత్రం చేయకపోయినా వాడి సమస్త పూజలు వృధా అన్నమాట. తేలికగా మోక్షం ఇచ్చే గురువు దగ్గరికి ఒక్క 2 నిమిషాలు వెళ్ళి దర్శనం చేసుకోవడానికి కూడా సమయం లేకపోవడం ఎంత దురదృష్టవంతుడు అన్నాడు ఆయన. పైగా నేను చెబుతున్న మాట అన్నాడు శివుడు, శివుడు అంటున్నాడు, ఇది నేనంటున్న మాట కాదు. శివుడు ఏమంటున్నాడు, సామవేదంలో భగవానుడు శ్రీహరి కూడా ఇలాగే చెప్పాడు నాయన, అదే నేను నీకు చెబుతున్నా. అందువల్ల గురువు ఇష్టదేవత కంటే గొప్పవాడు, పూజ్యుడు. గురువుని, ఇష్టదేవతని ధ్యానించి స్తోత్రం చేసి సాధకుడైన వాడు శిష్యుడు ఈ వేదాలలో చెప్పబడిన రీతిలో మోక్షం పొందొచ్చు. తర్వాత ఉదయం లేచి లేవగానే మలమూత్ర విసర్జన అయ్యాక ఎక్కువసేపు అపవిత్ర శరీరంతో గడపకూడదట, తొందరగా స్నానం చెయ్యాలి. తర్వాత వ్యాయామాదులు పూర్తయిన వెంటనే ఈ చెమట పట్టిన శరీరంతో నిత్యం మనం పడుకునే వస్తువుల మీద పడుకోవడం కూర్చోవడం చేయకూడదు. తర్వాత మలమూత్ర విసర్జన చేసేవాళ్ళు కూడా నియమం చెప్పారు. ఈ బాహ్య ప్రదేశాలలోకి పోయే వాళ్ళు ఉంటారే, అటువంటి వాళ్ళు పుట్టలు ఉన్న చోట కొండ గుహలలోను నదులలోను, నదులలో కూడా విసర్జించేవాళ్ళు నదీ తీరాలలోను కొంచెం దూరంగా వెళ్ళాలి, చెంబుపుచ్చుకు పోవాలి తప్ప అందులోనే ఈ మలమూత్రాదులు కలపకూడదు. ఇవి నియమం. ఇక మానవుడికి నిత్య శౌచం చెప్పారు. ఏమని, ఉత్తరం దక్షిణం ఈ 2 ముఖాలుగానే మలమూత్ర విసర్జన చెయ్యాలి. ఇదే మార్కండేయ పురాణంలో కూడా మదాలసా చరిత్రలో సుస్పష్టంగా చెప్పారు, మళ్ళీ బ్రహ్మవైవర్త పురాణంలో కూడా చెప్పారన్నమాట. దివసంబునురేయు పురీషమూత్ర సర్జనము కుబేర దక్షిణ దిశాముఖతంతగున ఆచరింప మర్త్యునకు నిజేచ్ఛ చేయనగు రోగము బొందిన ఎప్పుడప్పనుల్. పగలు కాని రాత్రి కాని ఉత్తర దక్షిణ ముఖాలుగా
ఉత్తరమే తిరిగి మలమూత్ర విసర్జన చెయ్యాలి. తూర్పు పడమరలకేసి తిరిగి ఎవడైనా మలమూత్ర విసర్జన చేస్తే రోగాలు వస్తాయి. ఎందుకంటే రోగిష్టి వాడికే స్వేచ్ఛగా ఎక్కడ పడితే అక్కడ మలమూత్ర విసర్జన చేసే అధికారం ఉంది. ఆ దిక్కులలో ఉన్న శక్తి అటువంటిది. అందుకే మానవుడు ఆరోగ్యం కోరుకునేవాడు, భక్తి కోరుకునేవాడు, జ్ఞానం కోరుకునేటటువంటి వాడు పొరపాటును కూడా ఇంకా ఏ దిక్కుకి వెళ్ళకూడదు. ఎప్పటికి కూడా వాస్తు ప్రకారం నా దగ్గరకు వచ్చే వాళ్ళకి అదే చెబుతూ ఉంటా, ఇటు ఉత్తరం లేక దక్షిణం వచ్చేలాగా మాత్రమే ఆ లేబరేటరీ ప్లేట్ ఉండేలా చేసుకోండి బాబు అని. తర్వాత ఎక్కువగా దీర్ఘ నిశ్వాసం ఉచ్ఛ్వాసాలు విడవకుండా ఈ మలమూత్ర విసర్జన కాలంలో చూసుకోవాలంటే ఎక్కువ గట్టిగా హమ్మని గాలి గట్టిగా విడిస్తే కూడా అది కూడా అనారోగ్యం తెచ్చిపెడుతుంది. తర్వాత బుద్ధిమంతుడైనటువంటి వాడు తప్పనిసరిగా పవిత్ర స్నానం చేసి శరీరాన్ని శుద్ధి చేసుకోవాలి. ఇక శౌచము అని చెప్పారు. ఈ శౌచంలో బ్రాహ్మణుడికి తక్షణ శౌచం అవసరం. తక్కిన వాళ్ళు కొంచెం ఆలస్యం, 10 నిమిషాలు ఆలస్యం అయితే వచ్చే దోషం కంటే వీడికి ఎక్కువ అయితే తక్షణం ప్రమాదం. యతులు, వైష్ణవులు, బ్రహ్మఋషులు, బ్రహ్మచారులు, గృహస్థుల కంటే ఎక్కువ శౌచం చెయ్యాలట. ఎందుకంటే గృహస్థాశ్రమంలో ఉన్నవాడికంటే యతులకి వాళ్ళకి అదే పని కదా. మరి వైష్ణవులకి, బ్రహ్మఋషులకి, బ్రహ్మచారులకి వీళ్ళకి మాత్రం కఠోర నియమం, నియమం ఉల్లంఘన చేసే అధికారం లేదు. ఇక వైష్ణవాది మునులు ఉన్నారు, వీళ్ళు 2 రెట్లు ఎక్కువ శౌచం చేసుకోవాలి. నారద, అసలు శుచి మనిషి ఆరోగ్యానికి, దైవ ధ్యానానికి, దైవ ప్రసన్నత్వానికి మూలం. ఆ నియమాలు అందుకే శ్రద్ధగా చెబుతున్నాను విను. నీవు శిష్యుడవై కూర్చోమంటే కూడా కూర్చోకుండా చాలాసేపు నిలబడి ఉన్న కారణం చేత కరుణ కలిగి నీకు చెబుతున్నాను విను. మానవ శరీరం క్షణభంగురం, ఏ క్షణంలో నశిస్తుందో తెలియదు. అందుకే ఆహారాలలో చాలా కఠోర నియమం పాటించాలి. ఎక్కువ మసాలా దినుసులు కానీ, తీవ్రమైన కారం కానీ, అత్యంతమైన వేడి కానీ, ఎక్కువ శీతలత్వం కానీ, ఇవన్నీ మానవ శరీరాన్ని పాడు చేస్తాయి. నిరంతర మద్యపానాలు కానీ, తినరానివి తినడం కానీ, ఇవి కూడా మానవుడి యొక్క జీవితాన్ని ధ్వంసం చేస్తాయి. ఉదయం లేవగానే పళ్ళు తోముకోకుండా ఏవైనా పదార్థాలు తాగితే అవి కూడా మానవ శరీరాన్ని అపవిత్రత్వంలోకి తీసుకుపోయి తద్వారా సాధన దూరం చేస్తాయి. స్నానం చేసిన తర్వాత మానవుడు ఆహారం తీసుకోవడం పవిత్రమట. స్నానం చేయకుండా పాచిముఖాన్ని కొంతమంది మొహం కడుక్కున్న వెంటనే వా ఇడ్లీ తింటే కానీ కదలలేరు, అలాంటివి కాదు. స్నానం చేసే తినడం న్యాయం. తీవ్ర అనారోగ్యంతో ఉన్నవాడికి ఒక పక్కన పెడదాం. అనారోగ్యవంతుడికి ఎప్పుడు ఎక్సెప్షన్ ఇస్తాడు. జ్వరం వచ్చి పడిపోయాడు, కాళ్ళు చేతులు పెడిగి పడిపోయాడు, కదలలేడు, అలాంటప్పుడు తిన స్నానం చేయకపోతే దోషం లేదు. కానీ రవ్వంత ఆరోగ్యం సహకరించిన వాడు అలాగే చెయ్యాలి. తర్వాత పళ్ళు తోముకున్న తర్వాత నీళ్లు పుక్కిలించి ఉమ్మాలి. ఇప్పుడంటే బ్రష్ పెట్టి పేస్ట్ పెట్టి తోముకుంటున్నారు. పూర్వం పందుంపుల్లతోటి ఆ పళ్ళు తోమే పుల్ల అదే పందుంపుల్ల అంటున్నా, కానీ పలుదోము పుల్లది. దానితో శుభ్రం చేశాక 16 సార్లు నోట్లో నీళ్లు పోసుకుని పుక్కిలించాలట. అప్పటికాని దంతాలు శుద్ధి కావట. కాసి నీళ్లు పోసుకుని విషయం చలేసి అయిపోయింది మొహం అంటున్నాం, అందుకే ఈ ముఖం ఇలా తగులడ్డాయి. 16 మార్లు నీళ్లు నోట్లో పోసుకోవడం అని పుక్కిలించి ఉమ్మడం, అలా 16 సార్లు అయితే అటువంటి వాడి యొక్క పళ్ళల్లో సమస్త దోషాలు పోయి శుద్ధి అవుతుంది. దంతాలను శుభ్రం చేసుకోవడానికి నిజానికి పుల్లల వంటి ఉత్తమమైన సాధన లేదు. పుల్ల బాగా నవిలి కుంచెగా చేసుకు తోముకుంటేనే ఆరోగ్యం ఎక్కువ అని చెప్పాడు. సామవేదంలో ఆహిరిక ప్రకరణంలో శ్రీహరి స్వయంగా ఈ కాష్ఠాలు చెప్పాట. ఉత్తరేణువు, అది చాలా ఆరోగ్యం పళ్ళకి, గార కూడా లేకుండా చేస్తుంది. వావిలి చెట్టు, మామిడి, గన్నేరు లేక మద్దిపుల్ల, జాజికాయ చెట్టు, దిరిశన, టేకు చెట్టు, జామ చెట్టు, పున్నాగం, అశోక వృక్షం, అర్జున వృక్షం, అర్జునం అంటేనే అసలు మద్ది, తర్వాత పాలుగారే చెట్లు, వేప పుల్ల, కదంబం అంటే కడిమి చెట్టు, తర్వాత పలాశ వృక్షం, వేప, ఇవి బాగా మంచి దంతధావానికి, పళ్ళు తోముకోవడానికి శ్రేష్టంగా చెప్పారు. దంతధావన శ్రేష్టాని కాష్టాని. ఇంకా రేగి చెట్టు, దేవదారు వృక్షం, మందార వృక్షం, బూరుగ చెట్టు, ముళ్ళు కలిగిన చెట్లు, అస్సలు ఇవి పనికిరావు పొరపాటును కూడా. అందుకే రేగి చెట్టు పుల్ల వాడకూడదు, దేవదారు వాడకూడదు, మందార అస్సలు వాడకూడదు, బూరుగు చెట్టు వాడకూడదు, తుమ్మ చెట్లు, తుమ్మ మొద్దులు అసలు పనికిరావు. ఈత పుల్ల పెట్టుకుంటే నోట్లో ఉన్న నాలుగు కూడా గోయిందా అవుతుంది. అంచేత ఇవన్నీ పనికిరావు అని చెప్పారు. లతలుంటాయి, సన్నజాజి, బత్తలు, ఇలాంటి తీగలతో ఉన్నవి కూడా పనికిరావు. ఇంకా రావి చెట్టు, రావి చెట్టు పుల్ల పొరపాటు కూడా నోట్లో పెట్టుకోవడానికి వాడకూడదు. ప్రియాల వృక్షం, చింత చెట్టు,
తాడి చెట్టు, ఖర్జూరం, కొబ్బరి చెట్టు ఈ పుల్లలు కూడా దంతధావనానికి ఉపయోగించకూడదు. తాటి ఆకు నాలుకకి మాత్రం శుద్ధి చేసుకోవడానికి, మన నాలుక బద్ద అంటామే ఆ బద్దకి మాత్రం పనికి వస్తుంది, ఇంక దేనికి పనికిరాదు. మానవుడు దంతాలను నిత్యం పవిత్రంగా ఎంత శుభ్రం చేయాలో అంతా శుభ్రం చేస్తే అక్కడికి ముందు వాడు శౌచం పొందినట్టే అవుతాడు. ఎప్పుడైతే శౌచం లేదో వాడు అపవిత్రుడు. ఆ అపవిత్రుడు మన దగ్గరకు వచ్చి మాట్లాడితే వాడి వల్ల మనకి కూడా మంత్రసిద్ధి ఉండదట. అందుకే పళ్ళు తవ్వుకోకుండా పొద్దున్నే లేచి మాట్లాడేవాడు, పళ్ళు తవ్వుకోకుండా కాఫీ తాగేవాడు మన దగ్గరకు వస్తే వాడితో మాట్లాడకుండా తప్పుకోవడం మంచిదన్నారు. వాడి వల్ల ఉపాసకులకి కొంత ఇబ్బంది ఉన్నది. తరువాత పవిత్రంగా స్నానం చేయాలి. స్నానం చేసిన తర్వాత చాలామంది చేసే పొరపాట్లు ఇక్కడ చెయ్యొద్దని చెప్పాడు. స్నానం చేసిన తర్వాత శుభ్రంగా తుడుచుకోవాలి. తడి శరీరముతో తిరగరాదు. గదులన్నీ తడి శరీరంతో తుడుచుకోకుండా చిక్కు చిక్కని ఇల్లంతా నీళ్లు చెప్పుకుంటూ తిరగకూడదు. కొంతమంది తువ్వాలు మొదలైనవి జాడించకుండా అక్కడ వారేస్తారు. అలాగ తమ వస్త్రములు జాడించకుండానో లేకపోతే పనివాళ్లకో ఇవ్వకుండా అలాగే బాత్రూములో వదిలేయడం దోషం. ఈ తడిసిన వస్త్రం ఇంట్లో ఇలా భడా భడా అని జాడించి ఇంట్లో అందరి మీద చిమ్ముతారు. ఆ తువ్వాళ్ళు, వస్త్రాలు, ఆ నీళ్లు పిండి తర్వాత ఎవరూ లేని చోట దాన్ని విదలించాలి. ఇతరుల మీద ఆ నీళ్లు పెడితే ఈ జాడింపు నీళ్లు, అది కూడా పరమదోషం. ఎప్పుడైనా మూత్ర విసర్జనకెళ్ళాక కాళ్ళు కడుక్కోవలసిందే, కడుక్కోకపోతే దోషం. తర్వాత కాళ్ళు వేళ్ళు తీసేసిన వాళ్ళు, నిత్యం పుళ్ళు పడిపోయిన వాళ్ళు, వాళ్ళకు మాత్రం దాని నుంచి మినహాయింపించారు. ఇంకా బ్రాహ్మణ క్షత్రియ వయస్సులు అయితే 3 పూట్ల సంధ్యావందనం చేసి తీరాలి. అలా చేయకపోతే అది కూడా పరమదోషం. సంధ్యావందనం చేసిన విప్రుడే ఉపన్యాసాదులు చెప్పడానికి అర్హుడు, పాఠం చెప్పడానికి అర్హుడు. తర్వాత సంధ్యావందనం చేసిన వాడికి మాత్రమే తీర్థయాత్రాదుల పుణ్యం లభిస్తుంది. సంధ్యావ విహీనుడైన వాడు సంధ్యావిహీన ఆహ్పశవ సమానా, సంధ్యావందనము చేయని వాడు పశువులతో సమానుడు. త్రికాల సంధ్య చెయ్యని బ్రాహ్మడు కర్మలకు అయోగ్యుడు, దానం పుచ్చుకోవడానికి అనర్హుడు వాడు.
స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయ్యేన మార్గేణ మహీం మహిషా గోబ్రాహ్మణే శుభమస్తు నిత్యం లోకా సమస్త సుఖినో భవంతు.